ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కల్కి పురాణం ప్రతి యుగంలోనూ ఉంటుందండి. ఈ కల్పంలోనే కాక ప్రతి కల్పంలోనూ జరుగుతూ ఉంటుంది. మహామన్వంతర కాలం జరిగినప్పుడల్లా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరించడానికి కొంత సమయం ఉండదు. ఇంత పూర్వం గడచిన అనేక మన్వంతరాలు ఉన్నాయి. ఈ మన్వంతరాలే కాక ఎన్నో కల్పాలు గడిచాయి. ఈ కల్పాల్లో ఎన్నోసార్లు పరమాత్మ అవతరించాడు. అవతారాలు ఎప్పుడు అలా రొటేట్ అవుతూనే ఉంటాయి. 22 అవతారాలు ఎత్తాడు భగవంతుడు మొత్తం. ఆ 22 అవతారాల్లో కొన్ని అంశ అవతారాలు, కొన్ని పరిపూర్ణ అవతారాలు. ఏతే చాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అవతారాలు 22లో 21 అవతారాలు అంశ అవతారాలు. ఒక్క కృష్ణుడు మాత్రం డైరెక్ట్గా భగవంతుడు వచ్చాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడే కృష్ణుడు. ఆ అవతారంలో ఉన్న శక్తి ఇంకెక్కడ ఉండదు. రామావతారము ఇంచుమించు పరిపూర్ణ అవతారమే, కానీ పరిపూర్ణ మానవ అవతారం. కానీ కృష్ణ అవతారం భగవద్ అవతారం. అందుకే కృష్ణ అవతారంలో చూపించినన్ని మహామహిమలు ఇంకే అవతారంలో చూపించలేదు. తక్కిన అవతారాలు అన్నిటికంటే రామావతారానికి కృష్ణావతారానికి ఎక్కువ ప్రాముఖ్యం రావడానికి గల కారణం, రామావతారం పరిపూర్ణ మానవ అవతారం, ఆయనకి పక్కన ఆదిశేషుడు అనే పేరుతో ఉన్న అనంతుడు సహాయంగా రావడం. భగవంతుడు ఒక సహాయకుడిని వెంట పెట్టుకుని అవతరిస్తే అది పరిపూర్ణ అవతారం అవుతుంది. మళ్ళీ ఆదిశేషుణ్ణి బలరాముడిగా వెంట పెట్టుకొచ్చాడు. నాకు ఒక అసిస్టెంట్ ఉండాలి, అసిస్టెంట్ లేకుండా వెళ్ళకూడదు, అసిస్టెంట్తో వచ్చినటువంటి అవతారాలు గొప్ప అవతారాలు అని ఆయన చెప్పాడు. అప్పటి నుంచి ఏమైందనమాట, గురువులు, రాజులు, భగవత్ స్వరూపులు వీళ్ళు కూడా ఒక అసిస్టెంట్ని వెంట పెట్టుకు రావడం మొదలెట్టారు. వాళ్ళు ఏం చేస్తారని కదా, అన్నీ వీళ్ళే చేసుకుంటారు, వాళ్ళని కూడా వీళ్ళే రక్షిస్తారు. అయినా వాళ్ళు ఉంటే అది పరిపూర్ణ అవతారం అవుతుంది. అందుకని రామావతారం పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చెప్పిన అవతారం, కృష్ణావతారం భగవంతుడు సంపూర్ణంగా దిగొస్తే ఎలా ఉండాలో తెలిపినటువంటి అవతారం. ఇవి కాకుండా ఉన్న తక్కిన అవతారాలు ఉన్నాయి. మత్స్య అవతారము, సనక సనందనాది అవతారము, కపిల అవతారము, కోరమ అవతారము, వరాహ అవతారము, నృసింహ అవతారము, పరశురామావతారము, నారదావతారము, రామావతారము, కృష్ణావతారము. ఈ అవతారాలన్నీ కూడా రామకృష్ణులకున్నంత శక్తి లేకుండా ఒక పని మీద వచ్చి ఆ పని ముగించుకు వెళ్ళిపోయిన అవతారాలు. ఎక్కువ కాలం ఉండవు అందుకే అవతారాలు. ఒక పరశురాముడు చిరజీవి అయినా ఆయనలో ఉన్న వైష్ణవ శక్తి ఉపసంహరింపబడి రాముడిలోకి వెళ్ళిపోయిందనమాట. మత్స్యావతారం కొంతసేపు ఉండి ఆ పని అయిపోయాక వెళ్ళిపోతుంది. వరాహావతారం మళ్ళీ తన అవతారంలో ఉన్నటువంటి ప్రయోజనం నెరవేర్చుకున్నాక వెళ్ళిపోయే అవతారం. కల్కి అవతారం కూడా అలాగే ఎన్నో పర్యాయాలు వచ్చింది, మళ్ళీ రాబోతున్నది. తక్కిన అవతారాల్లో ఆయన ఒక్కొక్క రంగున పుచ్చుకున్నాడు. మొట్టమొదటి కాలంలో భగవంతుడు తెల్లని రంగుతో ఉండేవాడు, శ్వేతవర్ణంతో ఉండేవాడు. అప్పుడు ఆయనకి పృశ్ని గర్భుడు అని పేరు. ఆ తర్వాత రెండవ అవతారంలో అరుణ వర్ణంతో వచ్చాడు వామన అవతారంలో. కృష్ణావతారంలో నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అన్నారు, నీలవర్ణంలో ఉన్నాడు. ఇప్పుడు రాబోయే కల్కి ఇతఃపూర్వం సాయంభూమనువు మొదలైన కాలాల్లో వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ భవిష్యత్తులో రాబోతున్న కల్కి అనే పేరుతో ఉన్న అవతారం పసుపు రంగులో ఉంటుంది. పీతవర్ణము అంటారు దాన్ని. పీత అంటే పసుపు. ఆయనకి పీత వస్త్రం ఇష్టం గనక భగవంతుణ్ణి పీతాంబరధారి అన్నారు. అంబరము అంటే వస్త్రం. పీత అంబరం, పసుపు రంగులో ఉన్న అంబరమును, వస్త్రమును ధారి, ధరించువాడు అనే పేరు ఆయనకు వచ్చిందనమాట. ఆ అవతార సంబంధమైన అనేక విశేషాలు, అసలు కలిపురుషుడు ఎలా ఉంటాడో, వాడవతారం ఏమిటో, ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్షణాలు ఏమిటో, ఆయన అవతరించి ఎలా ధర్మ సంస్థాపన చేస్తాడో, ఈ విశేషాలన్నీ ఉన్నాయి కనుక ఈ పురాణమునకు కల్కి పురాణం అని పేరు వచ్చింది. కలిని నాశనం చేస్తాడు కనుక కల్కి. అటువంటి కల్కి పురాణాన్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. అక్షపాదుడనే మహర్షి బృహదారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి ఉగ్రుడనే శిష్యుడు వచ్చాడు, భగవద్ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఈలోపే శాశ్వతుడని మరోడు వచ్చాడు, వాడు కొంచెం తొందరగా భగవద్ దర్శనం చేసుకోవడంతో వీడికి ఈర్ష్య కలిగింది, ఏకంగా గురువుగారిని చంపేద్దాం అనుకున్నాడు. క్రుద్ధో హన్యాద్ గురువునపి, కోపం ఎక్కువైపోయినప్పుడు గురువుని కూడా చంపుతాం. అందువల్ల కోపాన్ని ఏం చేయాలి, ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. ఎంత కోపం వచ్చినా గురువుల దగ్గర దాన్ని ప్రదర్శించకుండా అదుపులో పెట్టుకోకపోతే ఎలా భ్రష్టులు అవుతారో ఉగ్రుడి చరిత్ర చెబుతున్నది. అందరికీ కోపాలు ఉంటాయి. ఇప్పుడు ఎదురుగుండా కూర్చుని నా దగ్గర నవ్వుతున్న వాళ్ళంతా ఇంట్లో ఎలా ఉంటారనుకుంటున్నారా? అది చూసి మనం మోసపోక్కర్లా. ఆ హాయిని ఎంత సాత్వికంగా ఉన్నాడు, ఎప్పుడు చూసినా నవ్వుతున్నాడు అనుకుంటామే. ఇది కూడా ఒక నటన, ఇది కూడా ఒక మాయ. ఇంటి దగ్గర ఈ భర్త గారి సహనం ఏమిటో భార్య చెబుతుంది, భార్య గారి యొక్క సహనం ఏమిటో భర్త గారు చెబుతారు. అందువల్ల తెలియంది ఏముంది, మీరంతా ఎంతో అనుభవజ్ఞులు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో మీకు నేను చెప్పేది ఏముంది. ఆదివారం సోమవారం వచ్చిందంటే ఎవరు ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియదు, కాలప్రభావం అది. నేను నిజంగానే ఒక ఆవిడ ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేదండి. ఆహా, ఇటువంటి భార్య దొరికిన ఆ భర్త గారు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాను. ఇలా నేను దాదాపుగా 2006 నుంచి 2019 వరకు వాళ్ళ ఇంటికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. ఇది అమెరికాలో. నేను 2006 మొదలెట్టానులేండి పర్యటన, వాడ అమెరికా పర్యటన. 19 వరకు వెళ్ళినప్పుడల్లా ఆవిడ చూపిస్తూ అప్పుడప్పుడు అమ్మగారితో కలిసి వెళ్ళేవాళ్ళం కదా, చూసావా ఆవిడ ఎంత ఉత్తమురాలు అనేవాడి పైగా. ఆవిడ చిరునవ్వు నవ్వేవారు. ఓ రోజున ఏమైపోయిందంటే భర్త గారు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకురావడం కుదరక ఎవరికో అప్పగించారు. డాలసుల రమేష్ అని ఉంటాడులేండి, ఆయన వీళ్ళింటికి తీసుకెళ్ళాడు. భర్త గారు తీసుకొస్తే భార్య చాలా జాగ్రత్తగా ఉండేది, ఎలర్ట్గా ఉండేది. కానీ వేరే ఆయన తీసుకెళ్ళాడు కదా, గుమ్మంలోకి అడుగుపెట్టి లోపలికి వెళ్ళే సమయానికి ఒక అద్భుతమైన దృశ్యం, కురుపాండవ సమరం జరుగుతోంది. భర్త గారి చేతిలోనే ఒక కర్ర, భార్య చేతిలో బెల్ట్. అలా ఒక్కసారి నిర్ఘాంతపోయి నేనున్నాను. ఈ కంగారులో ఆ బెల్ట్ నా మీద విసిరింది ఆవిడ. ఆ తర్వాత వచ్చి కంగారు పడిపోయి, అయ్యయ్యో గురువుగారిని తీసుకొస్తున్నట్టు చెప్పాం అయ్యా అని ఆ శిష్యుడిని అడిగింది. ఆయన, నాకు మాత్రం మీ ఇంట్లో ఈ సీన్ ఉంటుందని నాకేం తెలుసండి, వార్ సీన్ ఇవాళ దొరుకుతుంది నాటకం నాకేం తెలుసు అన్నాడు ఆయన. ఆ దెబ్బతో ఆవిడ సిగ్గుపడిపోయి 3 పాటు ఉపన్యాసానికి వస్తే ఒట్టు ఓ సీటు ఖాళీ అయిపోయింది నాకు. ఆ తర్వాత పర్వాలేదులేమ్మా, ఆ మాత్రం ఆ మధ్య మధ్యలో నేను కూడా కల్కి పురాణం చెబుతున్నాను కనుక ఇవన్నీ నాకు తెలుసు, ఏం కంగారు పడకు అని చెప్పాక ఆ తర్వాత సిగ్గుపడి, ఎప్పుడు వచ్చినా సరే అంతటి సాత్వికురాలు ఎక్కడైనా ఉంటుందా అని నేను పురాణంలో చెప్పేవాడిని. ఇప్పుడు చెబుతున్నప్పుడల్లా ఆవిడ వెంటనే తలకాయ దింపేసుకుని గురువుగారు తిప్పుతున్నారేమో అనుకోదు పాపం. అంటే ఇంతకు విచిత్రం తెలుసా, ఆవిడ సాత్వికత్వం గురించి నాకు తెలియక కాదు. నేను 10 ఈవిడ కోపిష్టిది అంటే ఆ కోప లక్షణం ఆవిడకు వస్తుంది, నా నోటితో ఏదంటే అది అయిపోతుంది. అందుకని ఏంటన్నమాట, ఈవిడ సత్వగుణం కలిగినది, శాంత స్వభావిని అని చెబితే నా నోటి చలవ వల్ల అయినా వాక్శుద్ధి వల్ల అయినా ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడ సత్వగుణం కలిగి శాంతస్వరూపిణి అవుతుందనే ఉద్దేశంతో అలా పొగుడుతాం. అంతకంటే లేదు. ఇప్పుడు ఇంట్లో దిక్కుమాలినట్లు చప్పగా ఉన్నా, అందులో ఒక్క మిరపకాయ ముక్క లేకపోయినా, అందులో మాట వరుస కూడా ఉప్పు లేకపోయినా బాగులేదు అనకూడదు. ఎంతో బాగుందంటే నా నోటి శుద్ధి వల్ల రేపైనా బాగుంటుంది. అందువల్ల అన్నమాట, ఎప్పుడు కూడా గురువులు తమ నోటితోటి అశుభం పలకూడదట. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్య అని ప్రథంతి, ఎప్పుడు మంగళమే పలకాలట. ఎలా ఉన్నా సరే బాగుంది అనుకోవాలట. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే నేను చచ్చిపోతుంది అనుకోకూడదు. కొంతమంది చూడండి, పీకి దగ్గర తింటాడు అయినా సరే ఎప్పుడు నీరసంగా మొహం పెట్టి ఏటో గురువుగారు ఒంట్లో బాగోలేదు నీరసంగా ఉందంటాడు. అలా అనడం వల్ల ఎప్పుడు నీరసంగా ఉంటాడు. అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వీరరసంతో ఉన్నాను అనుకుంటే నీరసం పోయి నిజంగా వీరరసం వస్తుంది. వయస్సు పెరిగినా చురుగ్గా ఎందుకు పరిగెడుతున్నామంటే నా శరీరం నా మాట వింటుందని ఒక నమ్మకం నాకుంది కనుక. నేను పరిగెత్తగలను, నాకు ఉత్సాహం ఉంది, నేను కొండ ఎక్కగలను అనుకుంటున్నాను కాబట్టి ఎక్కగలుగుతున్నాను. అదే ఆ కొండను చూడగానే అయ్య దీని మొహం మండ, నేను ఎక్కగలను ఆ కొండ అనుకుంటే ఎక్కడున్నవాడు అక్కడే ఉండా అయిపోతాడు. అందుకని ఎప్పుడూ కూడా మానవుడు సముత్సాహంతో ఉండాలట. ఉత్సాహము, పౌరుషము, ధైర్యము, ఆనృశంశము, కృతజ్ఞత, ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, అక్కడే భగవంతుడు ఉంటాడు. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఎప్పుడూ కూడా సాధకుడికి క్రోధం మహాప్రమాదమైనది. క్రోధం మనిషిని సర్వనాశనం చేస్తుంది. దానివల్ల ఏమైపోయాడు ఉగ్రుడు? గురువు గారిని చంపడానికి సిద్ధపడ్డాడు, గురుశాపానికి గురయ్యాడు. ఆ గురుశాపం వల్ల కృతయుగం నుంచి మొదలుపెట్టి త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు కూడా కుక్క ముఖం, నక్క కాళ్ళు, నక్క చేతులు, తోడేళ్ళు కాళ్ళుట, మూడు జంతువులు శరీరంలోకి వచ్చాయన్నమాట. అసలు మామూలుగానే మనుషులు అంతంత మాత్రం, వీళ్ళ మొహాలకి ఇంత మేకప్ వేస్తే కానీ చూడలేము మనం. ఆ మధ్యలో పెళ్ళికి పిలిచారులేండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి, గురువుగారు పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ అంది. నువ్వు పెళ్లి కూతురికి ఏమవుతావంటే ఆవిడ సిగ్గుపడి, నేనే పెళ్ళి కూతుర్ని అంది. మూర్చి వచ్చినంత పని అయింది నాకు. ఎందుకంటే పెళ్ళిలో అక్కడ పీటల మీద కూర్చోబెట్టినప్పుడు ఉన్న రంగు వేరు, ఇప్పుడు ముఖం కడుక్కు వచ్చిన తర్వాత అసలు రంగు బయటకు వచ్చిందనమాట. అందువల్ల ఏమిటంటే మానవుల యొక్క శరీరాలే అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి. వయసు పెరిగితే ఇంకా వికృతంగా అయిపోతారు. అటువంటిది జంతువుల ఆకారంలోకి శరీరం వెళ్ళిపోతే ఇంకా మనిషి ఎలా ఉంటాడండి? అందుకని పాపం సిగ్గుపడి చివరికి గురువుగారి ఆజ్ఞ ప్రకారంగా ఈ గురుధిక్కార పాపం నుంచి, హింసాపాపం నుంచి బయటపడడానికి 3 సంవత్సరములు నడచి నడచి నైమిషారణ్యం చేరాడు. అది దేవక్షేత్రం. కలియుగం ప్రారంభమవుతోందని తెలుసుకుని ఈ క్షేత్రంలో అయితేనే కలి ప్రభావం మనకి సోకదు అనుకుని 88,000 మంది ఋషులు అక్కడికి అడుగుపెట్టారు. ఆ క్షేత్రం ఎప్పుడు ఉంది? అది ప్రత్యేకంగా కలియుగ క్షేత్రం. ఒకప్పుడు మునులంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మానవ లోకంలో మేము ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఒక అడవి కావాలి. అందున రాబోయే కలియుగంలో మానవుల మధ్యలో మేము ఉండలేము. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కొంతైనా ప్రశాంతత ఉంటుంది, కానీ కలియుగంలో మానవుల మధ్యలో మేము ఉండలేము. ఎందుకంటే కలియుగ మానవులు ఎలా ఉంటారు? అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవ్వియు చేయదాలది కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు అలసులు, సోమరిపోతులై ఉంటారు. పని చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు వీలుంటే అప్పుడు విశ్రాంతి తీసుకుంటూనే ఉంటారన్నమాట. కారులో కూర్చుని నిద్రపోతారు, ఇంటికి వచ్చాక నిద్రపోతారు. గట్టిగా రెండు ద్రాక్ష పళ్ళు కోసుకొస్తే మళ్ళీ పడుకుంటారు రహస్యంగా రాగానే. తింటే పడుకుంటారు, తినకపోతే పడుకుంటారు. ఎల్లవేళలా నిద్రే. వీలున్నంత వరకు టేకింగ్ రెస్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ హెల్త్ అంటారు. అలాంటి సోమరులు కలియుగంలో పెరుగుతారట. మందబుద్ధి బలులు, తెలివితేటలు తగ్గిపోతాయి, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది అనమాట. అసలు ఎంత విచిత్రం అంటే, రోజు ఈ హాలుకి వస్తారా? మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే వాడు గూగుల్ మ్యాప్ పెట్టాల్సిందే. ఆ యంత్రాన్ని నమ్ముకుంటే కానీ ఇంటికి వెళ్ళలేడు వాడు. ఏమైనా అమ్మ అమ్మమ్మ దారిలో ట్రాఫిక్ ఉంటుందంటారు, కానీ అసలు మన బుర్ర పని చేయట్లేదని అర్థం కొంత. మన బుర్రకి క్రమక్రమంగా జ్ఞాపకశక్తి తగ్గిపోయి ఎక్కడికి పెడుతున్నామో తెలియటం లేదు. కనుక పూర్తిగా యాంత్రికమయమైపోతుంది కలియుగంలో. చివరికి తన పేరేమిటో తనకి తెలియదు అండి. ప్లీజ్ రిమైండ్ మై నేమ్ అని పెట్టుకున్నాడు ఒకడు మొబైల్లో. ఎవడన్నా అడిగితే నీ పేరేమిటంటే మొబైల్ నొక్కుతాడనమాట. అప్పుడే చెబుతానమాట, నీ పేరు ఫలానా పుల్లారావు అని. అప్పుడు కానీ వాడికి తన పేరేమిటో తెలియదు. అక్కడికి ఆకలి వస్తుందని కూడా అదే చెప్పాలి. అందువల్ల కలియుగంలో మానవులకి బుద్ధిబలం తగ్గి యంత్రబలం పెరుగుతుంది. అల్పతరాయువులు, ఆయువు చాలా తక్కువ. ఎవడెప్పుడు పోతాడో తెలియదు. ఉన్న 4 రోజులు ఉగ్రరోగ సంకలితులు, భయంకర రోగాలతో పీడింపబడతారు. ఇదిగో 2019 చివరిలో మొదలై ఏడాది పాటు ప్రపంచాన్ని ఊపేలా అలాంటి కొత్త రోగాలు వస్తాయట. వాటికి వ్యాక్సిన్ వేసుకునేలోపు ఇంకో రోగం వస్తుందిట. ఈ విధంగా ఎప్పటికప్పుడు భయంకర రోగాల చేత పీడింపబడుతూ ఉంటారు. మందభాగ్యులు, సంపదలు కూడా తక్కువే. అంటే ఆనందం ఉండదు, డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే సంతానం ఉండదు, సంతానం ఉంటే గృహం ఉండదు, గృహం ఉంటే ఇంకో ఏదో బెంగ, నిత్యం ఏదో ఒక భయంకరమైన బాధే. అటువంటి వాళ్ళని మందభాగ్యులు అంటారు. మంచి పనులు చేయలేరు. ఈ బాధ మేము పడలేము కాబట్టి మేము ప్రశాంతంగా తపస్సు, జపము, యజ్ఞము చేసుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా, ఈ కలియుగ మానవులతో సంబంధం లేకుండా ఉండడానికి వీలుగా మాకు ఒక ప్రదేశం చూపించమని 88,000 మంది ఋషులు ఒకప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎప్పుడో వచ్చే కలియుగం కోసం ఎప్పటి నుంచి మీకు ఒక స్థలం ఇస్తున్నాను అని తన మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. ఆయన మనస్సులోంచి కేవలం సంకల్పంతో, అనగా కోరికతో, ఊహతో ఓ చక్రం పుట్టింది కనుక దాన్ని మనోమయ చక్రము అంటారు. ఆ బ్రహ్మ మనోమయ చక్రం గుండ్రంగా ఉంటుంది విష్ణు చక్రంలాగే, కాకపోతే విష్ణు చక్రానికి అంచులు ఉంటాయి, మనుషుల తలలు నరికే అంచులు. ఈ చక్రానికి అలా ఉండదు. చుట్టూతో పూర్వం ఎడ్లబళ్ళు చూశారు కదా, ఎడ్లబళ్ళకి కొయ్యతో ఆకులు మధ్యలో తయారు చేయబడి ఉంటాయి. చక్రం చుట్టూతో ఇనుముతో ఉన్న ఒక బద్దీ ఉంటుంది, దానిని నేమి అంటారన్నమాట. ఆ నేమితో కూడిన ఇనప బద్దీతో కూడిన ఒక చక్రం పుట్టుకొచ్చిందనమాట. ఆ చక్రాన్ని చేతిలోకి తీసుకుని దీనిని నేను భూమి మీదకి దొల్లిస్తున్నాను, ఈ చక్రం ముక్కలై పడిపోయిన స్థలం పవిత్ర స్థలం, అక్కడికి వెళ్ళి మీరు కలియుగాంతం వరకు మానవులకి కనపడకుండా అదృశ్య రూపంలో జపాలు తపాలు చేసుకోండి, యజ్ఞములు చేసుకోండి అన్నాడే. కలియుగ ప్రారంభంలో కనపడతారు, క్రమంగా కలియుగ మానవులు అక్కడికి రావడం మొదలుపెట్టాక మీరు కనపడకండి, అదృశ్యంగా ఉండండి అనగా వాళ్ళు అలాగే అన్నారు. ఆ చక్రం బ్రహ్మలోకం నుంచి దబదబ దొల్లుకుంటూ భూలోకానికి వచ్చి ఒక ప్రాంతంలో పడి తునాతునకలు అయిపోయింది. ఆ బండి చక్రం చుట్టూతో ఉన్నటువంటి ఇనప బద్దీ కూడా ముక్కలై నేల మీద పడింది. నేమి అంటే ఆ ఇనప చక్రం అన్నమాట, చక్రం చుట్టూతో ఉన్న బద్దీ అది పడింది కాబట్టి నైమిషము అన్నారు. ఎత్ర నేమిహి సంశీరి అయితే తదేవ నైమిషం, నేమి పడిపోయిన స్థలానికి నైమిషము అని పేరు వచ్చింది. నైమిష వనం గనక అది అడవి గనక నైమిష వనము నైమిషారణ్యం అన్నారు. అదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గర ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కమండలంలో నీళ్లు కిందకు తోశాడు, అదే గోమతి అనే పేరుతో ఒక నదంగా మారిపోయింది. అది తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది, తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తే దానికి నదము అని పేరు, పడమర నుంచి తూర్పుకి ప్రవహించి సముద్రంలో కలిస్తే నది అంటారు. గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ పడమర పుట్టి తూర్పుకి ప్రవహిస్తాయి, ఇవన్నీ ఆ తూర్పు వైపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలుస్తాయి, అందుకే నదులు. అలా కాకుండా గోమతి నర్మద తపతి ఇవన్నీ తూర్పు నుండి పడమరకి వెళ్ళి ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో, ఇవాళ మనం దాన్ని అరేబియా సముద్రం అని కూడా పిలుస్తున్నాం కానీ అసలు పేరు పశ్చిమ సముద్రం, అందులో కలుస్తున్నాయి కనుక ఇవి నదములు. ఈ గోమతి అనే నదమును కూడా మానవుల కోసం, అక్కడ తపస్సు చేసేవాళ్ళు స్నానాలు చేయడం కోసం, యజ్ఞములు చేసిన వాళ్ళు అవబృత స్నానాలు చేయడం కోసం పరమాత్ముడు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అదిగో అక్కడ చాలా కాలం ఉన్నారు వాళ్ళు, ముఖ్యంగా కలియుగం రాగానే అక్కడ వాళ్ళు 1000 ఏళ్ళు యజ్ఞం చేశారట. సహస్ర సమమాసత అంటే 1000 ఏళ్ల పాటు యజ్ఞమును చేశారు. ఆ యజ్ఞంలో ప్రతిదినము స్నానం చేసి పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా యజ్ఞం పూర్తి చేసుకుని నిత్య పూర్ణాహుతి చేసేవారు. సాధారణంగా యజ్ఞములు అన్నీ అయిపోయాక ఆఖరణ పూర్ణాహుతితో కూడిన ఉంటాయి, కానీ ఇక్కడ నిత్యం ఏ రోజుకు ఆ రోజు ఉదయం మొదలుపెట్టడం, 12 అయ్యేసరికల్లా పూర్ణాహుతి పూర్తి చేయడం, అంటే ఏ రోజుకు ఆ రోజు ఆ యజ్ఞం పూర్తి అయిపోయిందనమాట. అలా చేస్తేనే దానికి దీర్ఘకాలిక సత్రయాగము అని పేరు అనమాట. అలాంటి యజ్ఞములు చాలా అరుదుగా చేస్తారు. ఈ మధ్యనే నందిగామ దగ్గర ఓ స్వామీజీ తయారయ్యి నన్ను గురువుగా భావించి ఎంతో గౌరవంగా చూస్తారాయన, ఒక ఆశ్రమం పెట్టారు, ఏదో దాని పేరు నందిగామ దగ్గర ఉంటుంది. ఆయన నైమిషారణ్యం ఎల్లో ఎలా జరిగిందో అలా చేయబోతున్నారు సత్రయాగం. దానికి ఎలా చేయాలో, ఏ రోజుకు పూర్ణాహుతి ఎలా ఉంటుందో, ఎన్ని రోజులకు ఎలా ఉంటుందో అంతా రాసిచ్చాను ఆయనకి. చాలా అద్భుతమైన యాగం. తేలప్రోలని ఏలూరు దగ్గర ఒక ఊరుంది, ఆ ఊళ్ళో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఆ స్వామిని తీసుకొచ్చారు. ఆ పల్లెటూరుకి ఏదో పేరు ఉంది, మరి ఏమిటో మర్చిపోయాను కానీ నందిగామ దగ్గర ఉంటుంది. ఏది ఏమైనా రేపు రాబోయే మాఘమాసం నుంచి ఆనాడు నైమిషారణ్యంలో చేసినట్టుగా 12 ఏళ్ళు చేస్తారు వీళ్ళు. వాళ్ళంటే 1000 ఏళ్ళు చేశారు, కలియుగంలో 1000 ఏళ్ళు మనం బతకడం కష్టం కదా, అందుకని దీర్ఘకాలిక ద్వాదశ వార్షిక సత్రయాగం. 12 ఏళ్ళు యజ్ఞం అంటే ఆలోచించడం, ఆ యజ్ఞం చేయబోతున్నారు, ఖర్చుతో కూడింది అది, దానికి విధానం కూడా తెలియదు ఓ పట్టాన మానవులకి, అవన్నీ రాసి ఇవ్వాల్సి వచ్చింది, దానికోసం నేను ఎంతో కృషి చేయవలసి వచ్చింది. ఇప్పుడు మానవులు చేయాలంటే ఎంత కష్టమండి, ఆ రోజుల్లో అంటే అడవుల్లో ఉన్నారు, వాళ్ళకి ఆకలి ఉండేది కాదు, దుంపలు తిని బతికారు. ఇప్పుడు మనకు దుంపలు కాదే, తెల్లారి లేవగానే పిజ్జా తిని బొజ్జలు పెంచుకోకపోతే కదలదు, లేవగానే చెంబుడు కాఫీ తాగాలి, కాఫీ తాగితే కానీ కడుపు కదలదు, కడుపు కదిలితే కానీ స్నానాలు చేయలేరు, స్నానాలు చేస్తే కానీ కూర్చోలేరు. అందరికీ ఎన్ని రోగాలు వచ్చాయి, గ్యాస్ ట్రబుల్స్ వచ్చేసాయి, అసలు శరీరం అంతా మందులు మయమైపోయి విష కషాయాల పొట్ట అయిపోయింది. వాళ్ళ మందులు లేకపోతే, అంటే ఈ ఎరువులు లేనిదే పంటలు పండవు, ఆ ఎరువులు శరీరంలోకి వెడితే సగం విషం. ఇవి సరిపోక మనం ఇవాళ చాలామంది మొబైల్ మెడికల్ షాప్స్ అయిపోయాం. పొద్దుటే కాఫీకి ముందు ట్యాబ్లెట్టు, కాఫీ అయ్యాక ట్యాబ్లెట్టు, టిఫిన్కి ముందు టిఫిన్ అయ్యాక, అన్నానికి ముందు అన్నం అయ్యాక, ప్రయాణానికి ముందు ప్రయాణం అయ్యాక, ఇన్నేసి మందులు, మరి ఏమిటో తెలియదు. ప్రయాణంలో చూశాను కదా, నాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చూస్తే అందరి దగ్గర ఏకంగా బొంతలకు బొంతలే. అందువల్ల చాలామందిని చూస్తే ఎవరి వన్ ఈజ్ ఏ మొబైల్ మెడికల్ షాప్ అన్నమాట. వాళ్ళ జీతం అంతా మందులకు అయిపోతుంది. ఈ మందులు వేసుకున్న ఒక ఆవిడ్ని ఆ మధ్యన ఓ పావు కట్టేస్తే పావు చచ్చిపోయింది. నిజం, పావు తాచుపావు. ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడేవాడిని కాటేస్తే చచ్చిపోయిందంటే ఈ మెడిసిన్స్ శరీరంలో ఎంత విషపూరితం అయిపోయో ఆలోచించండి. అలా అయిపోతున్న మనకు తెలియకుండా, అందుకే తొందరపడి కొరక్కండి ఎవరను, పక్కవాడు చచ్చిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు కోపం వస్తే ఒకళ్ళొకళ్ళు కొరుక్కోకూడదు అనమాట. ఎందుకు, నీ మందులు వాడేవాడు, నువ్వు కొరికితే వదిలే. బాగా మందులు వాడేసేటటువంటి వాళ్ళ శరీరం అంతా దంతాల్లో కూడా విషం చేరిపోతుందట. ఎంత ఆశ్చర్యకరంగా అయిపోయింది చూడండి, కాలప్రభావం ఇది. కానీ ఆ రోజుల్లో కేవలం కందమూలాలు తిని ఆరోగ్యంగా ఉండడం వల్ల, ప్రాకృతిక ఆహారం తినడం వల్ల వాళ్ళకి ఆహారం లేకపోయినా ఏమయ్యేది కాదు. ఈ వాయువులు ఉండేవి కావు. మధ్యాహ్నం దాకా యజ్ఞం చేసేదాకా ఏమీ తాకకుండా తినకుండా ఉండి ఆ తర్వాత ఒక్క దుంప తినేవారట. కందమూలం అని ఉంటుందండి. మీలో ఎవరైనా నాతో పాటు చిత్రకూట పర్వతానికి వస్తే అక్కడ మీకు ఈ కందమూలాలు తినిపిస్తాను. ఎంత ఆరోగ్యంగా ఉంటాయో, ఇంతంత దుంపలు ఉంటాయి భూమి గర్భంలో. వాటిని తీస్తారు భూగర్భం నుంచి, వాటిని ఇలా కత్తితో కోసి పెడితే ఆ దుంప ముక్క ఆరోగ్యం ఇస్తుంది, కడుపులో ఉన్నటువంటి కుట్రంతా తీసేస్తుంది. అలాంటివి తినేవారు ఆ రోజుల్లో. అసలు మానవులకి తుమ్ములు దగ్గులు రావు, వీటిని కందమూలాలు అంటారన్నమాట. రేపు మార్చిలో 14వ తారీఖు నాడు బయలుదేరి 15వ తారీఖు కల్లా అయోధ్య పెడుతున్నాం. 16వ తారీఖు నుంచి అక్కడ శ్రీమద్ రామాయణాన్ని సప్తాహ దీక్షతో ఉపన్యాసం చెబుతాను. ఆ సమయంలో ఇటు రామాయణం, భాగవతం, దేవీ భాగవతం కూడా పండితుల చేత పారాయణ చేయిస్తున్నాను. అక్కడ 7 రోజులు అయోధ్యలో ఉన్నాక ప్రతిదినము సరయు స్నానం చేయించటం, యజ్ఞం జరగడం, ఇవన్నీ అయ్యాక అక్కడి నుంచి వాళ్ళందరినీ ప్రయాగ తీసుకెడుతున్నాను. మీకు ఒక ప్రయాగ ఉంది ఇక్కడ, ఆయన ఇంటి పేరే ప్రయాగ, అక్కడ ఊరు ప్రయాగ. ఆ ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేయించిన తర్వాత చిత్రకూట పర్వతం తీసుకెడతాం. అక్కడ చిత్రకూట పర్వతం అద్భుతం. ఆ చిత్రకూట పర్వతం మీదే రామచంద్రుడు భరతుడు కలుసుకున్న స్థలం ఉంటుంది. మీకు చిత్రం ఏంటి తెలుసా, అక్కడ ఆంజనేయుడి గుడి ఉంటుంది ఆ కొండ మీద. అందరూ ఆంజనేయుడి దాకా వెళ్ళి ఈ కొండ మీద రాముడు భరతుడిని ఎలా కలుసుకున్నాడు అనుకుంటారు. కానీ అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెడితే కొండ మీద ఓ పెద్ద మైదానం ఉంటుంది, 100,000 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ ఏవి దాని ముందు పనికిరావు. అంటే ఆ పైన కొండ మీద ఎంత వైశాల్యం ఉందో ఆలోచించండి. ఒక పర్వతం మీదే ఆ రోజుల్లో భరతుడి సైన్యం రామచంద్రుడితో కలిసిందంటే ఏమిటో అనుకునేవారు ఎవరైనా. వాల్మీకి తప్పు రాశాడని కొంతమంది మూర్ఖులు కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళతో చెప్పాను, రెండరే నాతో చూపిస్తాను, ప్రామాణికంగా పైకి వచ్చి చూడండి అన్నాను. ఆ పైన మైదానంలో కూర్చుంటే 100,000 మంది కాదు, 200,000 మంది కూర్చుని భోజనం చేయొచ్చు. కొండ అంత వైశాల్యంతో ఉంటుంది ఆ పైన అనమాట. ఇప్పుడు ఉదాహరణకి 7 కొండలు పైకి ఎక్కుతున్నప్పుడు పైన అంత పట్టణం ఉందని మనం ఊహిస్తామా? పైకి వెళ్ళాక చూడండి, పాపనాశనం దాకా వెడుతూనే ఉంటాం. గుడి చుట్టూ ఎన్ని 1,000 మంది వచ్చి పెడుతున్నారు. ఒక్కొక్కసారి బ్రహ్మోత్సవంలో 100,000 మంది వచ్చి పెడిపోతారు. కానీ చిత్రకూట పర్వతం మీద మైదానంలో ఉంటుంది ఆ పైన అనమాట. అందుకే 100,000 మంది కూర్చోవచ్చు అనమాట. అక్కడ అంత అద్భుతమైన పర్వతం. ఆ పర్వతం చుట్టూత అక్కడ ఉత్తర భారత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా గిరి ప్రదక్షిణ చేస్తారు. గోవర్ధన పర్వతం చుట్టూ అలా తిరుగుతాం అలా తిరుగుతాం. గోవర్ధనం అంటే కనపడదు దూరంగా ఉన్నవాడికి, కానీ ఇది కనపడుతూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చాలా గొప్పది. ఆ పర్వతం చుట్టూత గంగానది మందాకిని అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. అద్భుతంగా చిన్నగా ఉండే పాయ. అందువల్ల జీవితంలో చూడాలి, ఎప్పుడు ఉంటాయి కానీ ఉద్యోగాలు సెలవు పెట్టుకొచ్చేయండి అంతే. రేపు మార్చిలో జరిగేటటువంటి ఆ కార్యక్రమానికి వస్తే ఇటు అయోధ్య రావచ్చు, చిత్రకూటం చూడవచ్చు, అటు ప్రయాగ స్నానం చేసినట్టు ఉంటుంది. అయ్యాక ఆ తర్వాత కాశీ వెళ్ళిపోయి కాశీ నుంచి ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అది అద్భుతమైన యాత్ర. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాంతాలన్నీ దేవశక్తి కలిగినవి, దేవభూములు అంటారు వాళ్ళు. ఈ చిత్రకూట పర్వతానికి 25 కిలోమీటర్ల దూరంలోనే రాజానగరం అని ఉంటుంది. ఇక్కడేమో మందాకిని, అక్కడేమో యమునా నది ఉంటుంది. ఆ యమునా నదీ తీరంలోనే తులసీదాసు గారు చాలాకాలం ఉన్నటువంటి ప్రాంతం అది. తులసీదాస్ గారు చిన్నప్పుడు పుట్టి అక్కడ ఉన్నాడని చెప్పాం కదా, ఆయనకి పెళ్ళయ్యిందని, ఆయన భార్య రత్నావళి దగ్గరికి వెళ్ళాడని నేను చాలాసార్లు మీకు హనుమద్ వైభవంలో చెప్పాను, యూట్యూబ్లో అది వెతకండి. అదిగో తులసీదాస్ గారు పుట్టి పెరిగినటువంటి ఇంచుమించుగా 25 ఏళ్లపాటు అక్కడే ఉన్నటువంటి స్థలం, అద్భుత స్థలం రాజానగరం. ఆయన రాముడికి అర్చన చేశాడు రామాలయం అర్చకుడిగా, ఆ రామాలయం కూడా అక్కడే ఉన్నది. ఆ యమునా నదిలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన శరీరానికి ఎక్కడైనా ఆనందం కలుగుతుంది. ఈత వచ్చిన వాడు దూకండి, బండి నాతో దూకేయకండి, ఈత రాకపోతే మళ్ళీ ఆ తర్వాత గంగానదిలోకి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి యమునా నది వెళ్ళి ప్రయాగలో కలిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం ఎవరైనా కావాలనుకుంటే వైకుంఠానికి వెళ్ళాలనుకుంటే దూకేయచ్చు, అది వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ బంగాళాఖాతం కాస్త తీసుకెళ్ళి వైకుంఠంలో ఉన్నటువంటి క్షీర సముద్రంలో కలుస్తుంది. అందులో ఈత రాని వాడు తొందరపడి దూకరాదు. ఆ రాజానగరం తర్వాత చిత్రకూట పర్వతం దగ్గర ఆయన హనుమాన్ చాలీస రాశాడు, ఎవరు? తులసీదాసు. ఆ స్థలం ఉంటుంది అక్కడ. ఇలా చెప్పుకుపోతే అదొక అద్భుతమైన పురాణం. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో తప్పనిసరిగా ఇలాంటివన్నీ ఒక్కసారైనా చూడాలి. అక్కడ చిత్రకూట పర్వతం దగ్గర ఈ కందమూలాలు దొరుకుతాయి. కందమూలాలు రాముడు తిన్నాడని ఇంకెప్పుడో పురాణాల్లో ఎవరో తిన్నారని వెండం కాదు, మీరు కళ్ళారా చూడొచ్చు, తినొచ్చు, బాగుంటాయి కూడా. కొన్ని కందమూలాలు అప్పుడప్పుడు కొద్దిగా దురద పెడతాయి, లైట్గా, ఎక్కువ కాదు కానీ, కానీ అది ఆరోగ్యం ఇస్తుంది, నాలుకకి బలం ఇస్తుంది. కందమూలాలు ఒక 7 రోజులు తింటే ఇక మీరు ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు తడువుకోరంటాయి. ఉపన్యాసం మొదలుపెట్టేప్పుడు చూడండి, చాలామంది మధ్యన ఒక ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు పద్మాకర్ గారు ఓం ఉపన్యాసం ఏం ఓం అని ఈ ఆవులు లేకుండా మాట్లాడలేకపోతారు. అందులో ఫోన్ చేస్తారు ఒక్కొక్కడు, వాడు ఏం చెబుతాడో తెలియదు. ఆవులు ఎక్కువైపోతాయి. ఆవులు అరగంట, ఉపన్యాసం 5 నిమిషాలు. ఆ కారణం ఏమిటంటే నాలుకలో ఏదో తేడా వచ్చింది. కందమూలాలు తింటే ఈ నాలుకలో ఉన్న తడబాటు పోతుంది, వాడు వాచాలుడవుతాడు, అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, ఎంతసేపు అయినా ఎడతెరపి లేకుండా తడుముకోకుండా చెక్క చెక్క మాట్లాడే శక్తి కందమూలాలకు ఉన్నది, ఆ దురదలో ఉన్నది. అందుకని ఆ దురద కంద తినండి. ఈ కంద కాదు, ఈ కంద బత్తలు తింటే మళ్ళీ దురద పెడితే 3 రోజులు మాట్లాడలేము. కందమూలములు తింటే మాత్రం ఆరోగ్యం అంత బాగుంటుందన్నమాట. అటువంటి కందమూలములు నైమిషారణ్యంలో ఉన్న ఈ ఋషులు మధ్యాహ్నం ఒక్క దుంప తిని ఆ తర్వాత ఏం చేసేవారట, నిద్రపోయేవారు కాదండి, భోజనానంతరం రెస్ట్లు లేవు వాళ్ళకి. 12:30 భోజనం చేయాలి, 1 గంటకల్లా పడుకోవాలి, వాళ్ళు ఉపన్యాసానికి వెళ్ళాలంటే 2 గంటలు పడుకోవాలనేది లేదు వాళ్ళకి. అందరూ చెట్ల కింద కూర్చునేవారు. వారందరికీ సూత మహర్షి వ్యాస శిష్యుడు వచ్చి 18 పురాణాలు చెప్పేవాడు అన్నమాట. ఆ ప్రాంతాన్ని నైమిషారణ్యంలో సూత గద్ది అని హిందీ వాళ్ళు పిలుస్తారు, మనం సూత పీఠం అంటాం. పీఠం సంస్కృతం, గద్ది హిందీ పదం. ఎంత బాగుంటుందో, మర్రి చెట్టు దగ్గర చప్టా ఉంటుంది, ఆ చప్టా మీద కూర్చుని సూతుడు పురాణం చెబుతూ ఉంటే ఎదురుగుండా ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని 88,000 మంది ఋషులు పురాణం విన్నారు. ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏమిటి, ఇవాళ ఈ దిక్కుమాల మీదకే గట్టిగా సౌండ్ రాదు, సౌండ్ లేకపోతే వెనక ఉన్నవాడికి వినపడదు. నా గొంతేం బండ గొంతు కాదు, కొంచెం మృదువైన కంఠం అయ్యే. కొంతమంది అరిస్తే కప్పులు పగిలిపోతాయి, వాళ్ళకి మైక్ అక్కర్లా. అందుకని నాది టోన్ వాళ్ళది స్టోన్ అనేవాడు నేను. కానీ ఆ రోజుల్లో ఏ మైకులు లేని రోజుల్లో 88,000 మంది చెట్లు కింద కూర్చుని చివరిదాకా కూర్చున్నారట. 88,000 మంది అంటే ఆలోచించండి, ఇలా దగ్గర దగ్గరగా కూర్చోలేదు, చెట్ల కింద పెట్టల్లో కూర్చున్నారు. దాదాపు 12 మైళ్ళు పొడుగుతో కూర్చున్నారు వాళ్ళు. ఈ 12 మైళ్ళు పొడుగు ఉన్నటువంటి వాళ్ళకి ఈ సూతుడు గద్ది మీద కూర్చుని చెప్పిన పురాణం ఎలా వినపడింది, ఏం సాధన ఉంది? ఎవరికైనా ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇప్పుడు గట్టిగా ఎదురుకుంటే 100 మంది కూర్చుంటేనే సరిపోదే మనకి. అటువంటిది 88,000 మంది ఊహించండి ఒకసారి, ఇంచుమించుగా 100,000కి తక్కువ 12,000 అవునా? పైగా ఆ వినేవాళ్ళు కూడా సామాన్యులు గారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ చనిరి ప్రేమల్ మీర తత్సేవకున్. అక్కడ పురాణం వినడానికి వచ్చిన వాళ్ళు కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, అక్షపాదుడు, ఇంతమంది మహానుభావులు వాడు. వాళ్ళంతలా కూర్చుని ఉంటే ఈయన ఇక్కడి నుంచి పురాణం చెబుతూ ఉంటే ఎలా వినపడిందా అని నాకు కూడా అనుమానం వచ్చింది. దానికే చెప్పాడు వ్యాసుడు. వాళ్ళు ఎదురుకుండా కూర్చుని కళ్ళు మూసుకుంటే ఈయన వాణి హృదయంలో వినపడేది చండోయ్. వాళ్ళంతా సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అడగాల్సి వచ్చినప్పుడు ప్రశ్న కళ్ళు తెరిచి అడిగేవారు. అడిగితే చివరి వాడు అడిగింది కూడా అందరికీ వినపడేది. భగవంతుడు ఆ రోజుల్లో ఋషులకి మనస్సుతో వినే శక్తి, నోటితో మాట్లాడితే ఎన్ని మైళ్ళైన అవతలవాడికి వినబడేటటువంటి శక్తి ఇచ్చాడనమాట. అందుకే వ్యాసుడు లాంటి వాడు మాట్లాడితే ఇక్కడ మాట్లాడితే అక్కడ వినపడిందిట. ఇంకా ఇది చాలా చిన్న విషయం. కురుక్షేత్ర యుద్ధంలో అటేమో 11 అక్షౌహిణీల సైన్యం, పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే అంతో మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం మీద 72 కోట్ల మంది పాల్గొన్నారట అందులో అంతా కలిపి. అంటే యుద్ధం చేసేవాళ్లే కాకుండా గుర్రాలకి సాయం చేసేవాళ్ళు, దాణా పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు, మందులు వేసేటటువంటి వాళ్ళు, చాలామంది జనం ఉంటారు కదా. ఒక యోధుడికి 10-12 మంది సహాయకులు అంతా కలిసి 72 కోట్ల మంది. 72 కోట్ల మంది యుద్ధంలో పాల్గొంటే చివరికి మిగిలిన వాళ్ళు ఎంతమంది పట్టుమని 10,000 మంది మిగిలారు. మిగతా వాళ్ళంతా ఢామ్మని చచ్చిపోయారు. ఒకడు అడిగాడు, ఆ రోజులు ఇంత జనం ఉన్నారా అన్నాడు. వీడు వెర్రి మాట, మన కళ్ళ ముందే చూడండి, 1925 ఆ కాలంలో మొత్తం అవిభక్త భారతం అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్తో కూడిన భారత జనాభా అంతా కలిపి 21 కోట్లు లేదు. ఇది ఆ రోజుల్లో. ఇవాళంతా భారత జనాభా 130 కోట్లు వచ్చింది. జనాభా పెరుగుతూ ఉంటుంది, యుద్ధాలు వచ్చి తరుగుతూ ఉంటుంది. కాబట్టి పాతకాలంలో లేరనుకోవడం భ్రమ. అప్పుడు ఉన్నారు, ఎంతోమంది యుద్ధంలో చచ్చారు, మళ్ళీ పెరుగుతూ ఉంటారు. బాగా పెరిగాక కొట్టుకు తస్తూ ఉంటారు. ఇదిగో నెచన్యాహు, చెచన్యాహు వాడి మీదకి యుద్ధానికి వెళ్ళారనుకోండి పాలస్తీనే వాళ్ళు, వాడు 4 బాతుతాడు. దాంతో గాజియాపట్నం అంతా గతగతలాడిపోతుంది, గాజు ముక్కలు పగిలిపోతుంది. కొంతమంది కొన్ని లక్షల మంది వస్తారు, మళ్ళీ జనం పెరిగేసరికి కొంతకాలం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని అమాయకపు ప్రశ్నలు తీసి పక్కన పెట్టేద్దాం. అటువంటి యుద్ధరంగంలో ధర్మరాజు కానీ లేకపోతే దుర్యోధనుడు కానీ ద్రోణాచార్యుడు కానీ రెండింటికి మధ్యలో నిలబడి ఏదైనా అరిస్తే ఈ చివరిని చచ్చవరకు వినబడేవిట. ఏం గొంతుకులు అండి అవి? అవి గొంతులంటే వాళ్ళు మాట్లాడితే అందరికీ అర్థమైపోయింది. అర్జునుడితో కృష్ణుడు ఏదైనా మాట్లాడితే కూడా చివరున్న సైనికులు వినేవారట. అమ్మో కృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తున్నాడు, మనం చచ్చిపోతాం అనేవారట వాళ్ళు. అద్భుతమైన బలాలు, మంచి శారీరక శక్తి. లేకపోతే యుద్ధంలో 18 అడుగులు పైకెక్కి కిందకు తోకడమా? ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుంటే తీసి పక్కన పారేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మర్నాడు యుద్ధానికి వచ్చేవారట. పాతగాయాలకి మందులు రాసుకుంటే తెల్లారేసరికి ఆ గాయం నుంచి రక్తం కారకుండా గడ్డగట్టేసేది చక్కగా. మళ్ళీ మర్నాడు యుద్ధం చేస్తే కొత్త గంట్లు కొమరారా అంటాడు తిక్కర గారు, కొత్త గాయాలలోంచి రక్తం వచ్చేదిట. సాయంత్రం రాగానే వైద్యులు వచ్చి మంచి పసరంతా ఒళ్ళంతా పులివితే 5 నిమిషాలు మాడిపోయేటవన్నీ, చర్మం అంతా పుడుకుపోయేది, ఎముకలకు నొప్పులు తగ్గిపోయేవి. అందుకే రాత్రికి హాయిగా స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ పొద్దున యుద్ధానికి వెళ్ళేవారు. లేకపోతే 18 రోజులు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని ముళ్ళపందుల్లో ఉన్నారన్నారు. ముళ్ళపందుల్లో ఉన్న వాళ్ళు ఆ బాణాలు పీక్కుని యుద్ధానికి ఎలా వెళ్ళారు అంటే వాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీ మూలిక వైద్యం, తినే ఆహారం, వాటి వల్ల కంఠం, శరీరం అన్నీ కూడా అద్భుతంగా ఉండేవన్నమాట. అందువల్లే సూతుడు పురాణం చెబితే 88,000 మందికి స్పష్టంగా వినపడేది. అందులో ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న కూడా అందరికీ అర్థమయ్యేది. అలా వాళ్ళు అక్కడ మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేర్లతో 18 పురాణాలు, అది కాక ఉశనస, కల్కి, నారసింహ, నారద, వరుణ, కాపిల ఇత్యాది 18 ఉపపురాణాలు విన్నారు. అందులో మనవాడు వెళ్ళేసరికి ఉగ్రుడు వెళ్ళే సమయానికి ఉపపురాణాలు మొదలయ్యాయి. ఈయన వెళ్ళడంతో ముందుగా సూతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇతడి కుక్క ముఖం అని చెప్పారు కదా, ముఖమేమో కుక్క ముఖం, నక్క చేతులు, తోడేలు కాళ్ళు. కాళ్ళు చేతులు పర్వాలేదు కానీ నోరు కుక్క ముఖం అవడం వల్ల వాడు గురువుగారు అని నమస్కరించగానే ఆ నోట్లోంచి వచ్చి దిక్మాలు ఉమ్ము తుంపర్లు ఈయన ముఖం మీద పడబడడం మొదలయ్యాయి. దాంతో ఆయన గుడ్డ తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకుని దూరంగా పో అన్నట్ట. అయ్యా మీరు విసుక్కుంటే ఎలాగండి అని కొంచెం దూరంగా వెళ్ళి, ఈ కుక్క ముఖం రావడానికి నేను చేసిన ఒక దిక్కుమాలిన పాపం ఉన్నది, అందులోంచి బయటపడడానికి వచ్చాను అని తన కథ అంతా చెప్పుకుని, మీ ద్వారా కల్కి పురాణమును వింటే నాకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది, పూర్వరూపం వస్తుంది, దయతో పురాణం చెప్పన్నారు. కానీ ఆయన జాలిపడిపోయి, నీకు పురాణం చెబుతాను కానీ నువ్వు దగ్గరగా కూర్చోకు, దగ్గరగా కూర్చున్నప్పుడు నీకు హఠాత్తు ఏమనిపిస్తున్నారట, అడగాలనిపిస్తుంది ఏదో, అందుకని ఏదో అడుగుతావు, అప్పుడు నీ నోట్లో బౌ అనే శబ్దం వస్తుంది. ఆ నాలుగు నుంచి వచ్చేటటువంటి తుంపర్లు మీద పడతాయి, దాంతో నా ముఖమంతా పాడైపోతుంది. నేను ఏదో శాకాహారం తింటున్నవాడిని, దుంపలు తింటూ బతుకుతున్నవాడిని, నువ్వు నా దుంపలు తెంచగరాని అయినా అనగానే అలాగేనండి దూరంగానే ఉంటాను, ఒకవేళ మాట్లాడితే గొడ్డ అడ్డం పెట్టుకుంటాను అన్నట్ట. అప్పటి నుంచి సూత్రుడు ఏం చెప్పాడనమాట, గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మూతి మీద మూతి పెట్టి మాట్లాడద్దన్నాడు. అందులో ఎవరైనా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏం చేయాలంటే కొంచెం దూరంగా ఉండేలా మూతికి అడ్డం పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకని, ఏదో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి వస్తాం, ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకునే అవకాశం ఉండదు. అందులో కొంతమందికి అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే బ్రష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సువాసన అంతా గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు అని అన్నారా, ఆయన ఏమో వాసన పీరిస్తే మూడు రోజులు లేవలేడు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరంటే మహానుభావులండి, నేను మీ గురించి చెప్పను, మీరు దేవతలు. అసలు మీ నోట్లో అంతా ఎలాంటి వాసన ఎక్కడొస్తుంది? వస్తుందని ఎవడ ఏదైనా అంటే ఈ హౌస్ ఓనర్ గారికి కళ్ళు వెళ్ళిపోవు. కానీ ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్త చెప్పారన్నమాట. నోటి తుంపర్లు పడ్డం ఇవంతా అసభ్యత కనుక కొంచెం దూరంగా ఉండాలి. అలాగేనని చెప్పి కూర్చుని ఆయన కలిహి కుత్ర జాత కహ కలిహి, కలి ఎక్కడ పుట్టాడు, అసలు వాడెవడు, ఈ కలిపురుషుణ్ణి నాశనం చేయటానికి భగవంతుడైన విష్ణువు కల్కి అనే పేరుతో ఎందుకు అవతరించాడు అని ముందుగా ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడట. ఎందుకంటే కలి విశేషాలు చెబితేనే కల్కి గురించి చెప్పగలరు. పూర్వం బ్రహ్మదేవుడు స్వయంభూ మనువు కాలంలో సృష్టి చెయ్యాలని సంకల్పించాడు. మనందరికీ మానవులు అని పేరు. కారణం ఏమిటి, మనమందరం మనువు వల్ల సృష్టింపబడ్డాం గనక. మనోహు అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క సంతానం కనుక ఈ జీవులకి మానవుడు అని పేరు వచ్చింది. మానవుడు అంటే మనువు యొక్క సంతానం అని అర్థం, దాని అంత అర్థం అది. కాబట్టి ఎవరైనా మనువాదం అంటూ మనువుని తిట్టారంటే వాడు మానవుడే కాదు, వాడు మానవతావాదం లేనివాడని అర్థం అన్నమాట. ఈ మనువులు మొత్తం 14 మంది ఉంటారు. వీళ్ళే మళ్ళీ అలా తిరుగుతూ ఉంటారు. అందులో మొదటి వాడి పేరు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిష్యుడు, మూడోవాడు ఉత్తముడు, ధ్రువుడికి తమ్ముడు, నాలుగోవాడు తామసుడు. ఈయన కాలంలోనే గజేంద్ర మోక్షం అనే పేరుతో ఒక ఘట్టం జరిగింది, అది నాలుగవ మనువు కాలంలో జరిగిందనమాట. గజరాజుని శ్రీ మహావిష్ణువు రక్షించింది ఈ తామస మనువు కాలంలో. ఐదోవాడు రైవతుడు, ఈయన కూతురు రేవతి ఇప్పటి బలరాముడికి భార్య అయిందనమాట. ఆరో వాడి పేరు చాక్షుషుడు, బ్రహ్మ యొక్క చక్షు సంకల్పంతో కళ్ళలోంచి పుట్టాడు కనుక ఆయనకి చాక్షుషుడు అని పేరు. ఏడోవాడు వైవస్వత మనువు, ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుడికి సంధ్యాదేవికి పుట్టినవాడు కనుక మన మనువుకి వైవస్వతుడని పేరు. వివస్వంతుడి కొడుకు వైవస్వతుడు అనమాట. ఈయన సంతానమే రామచంద్రుడు మొదలైన వాళ్ళు, ఆ వంశం వాళ్ళు అనమాట. వైవస్వతుడు కొడుకు ఇక్ష్వాకు, ఇంకా ఇక్ష్వాకు వంశంలో వరుసగా మహానుభావులు మాందాత ముచుకుందుడు లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. క్రమంగా త్రేతాయుగంలో దశరథుడు వచ్చాడు, దశరథుడు కొడుకు రాముడు. ఇదంతా వైవస్వత మరువు యొక్క వంశం. ఈ వైవస్వత మరువు కాలం ఈ కలియుగంతో పూర్తవుతుంది. ఇక రాబోయే మను ఉన్నాడే, ఆయన సూర్యుడికి రెండవ భార్య అయిన ఛాయాదేవికి పుట్టినవాడు సూర్య సావర్ణి మనువు. ఆయన ప్రస్తుతం స్వర్గంలో ఈ మను పదవి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఎలక్షన్లో మెజారిటీ వచ్చేసింది, ప్రమాణ స్వీకారానికి ఇంకా టైం ఉందన్నమాట. ఈ సూర్య సావర్ణి అయ్యాక మేరు సావర్ణి, దక్ష సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు అనే ఇంకొక 7 వస్తారు వరుసగా. ఈ విధంగా ఈ 14 మంది మనువులు మళ్ళీ 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 తిరుగుతూ ఉంటారు. ఇలాంటి 14 మంది మనువులు 72 మంది వెళ్ళిపోతే, 72 మన్వంతరాలు గడిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక పగలు, అలాంటిది మళ్ళీ ఇంకో 72 కలిస్తే బ్రహ్మకు రాత్రి, ఈ విధంగా బ్రహ్మగారికి ఒక రోజు గడుస్తుంది అన్నమాట. చూడండి బ్రహ్మ యొక్క ఆయువు ఎంత గొప్పదో. అందువల్ల బ్రహ్మగారి సృష్టి ఎన్నిసార్లు జరిగిందో, ఎన్నోసార్లు ఎప్పటికప్పుడు మళ్ళీ యుగాలు వెళ్ళిపోతూ ఉంటే నశిస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా సృష్టిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం మనం. 4 పాదాలు అయ్యాక మళ్ళీ జలప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో పాపాత్ములు పోతారు, కొంతమంది పుణ్యాత్ములతో మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుంది అనమాట. ఆ కృతయుగం ఆరంభమైనప్పుడు మళ్ళీ మనం వచ్చి ఇక్కడ పురాణం చెప్పుకుందాం. అప్పుడు ఈ ఆ వాతావరణం మళ్ళీ మారిపోతుంది. అప్పుడు కారులు ఉండవు, చక్కగా గుర్రాల మీద, రథాల మీద, ఏనుగుల మీద రావచ్చు అనమాట. అదొక విచిత్రమైన వాతావరణం. ఇలాంటి సృష్టి జరుగుతున్న వాటిలో మొదటి మనువు స్వయంభువ మనువు అని పిలువబడ్డాడు. బ్రహ్మగారికి స్వయంభూ అని పేరు. ఏమని పేరు? స్వయంభూ. తనంత తానే ఒక రూపం ధరించినవాడు. స్వయంభూ అన్న ఆత్మభూ అన్న తనంత తాను పుట్టినవాడు. అందుకే కొన్ని ఆలయాలు స్వయంభూ ఆలయాలు అంటారే, అంటే ఆ ఆలయంలో విగ్రహాన్ని శిల్పులు తయారు చేయలేదు. ఆ విగ్రహం భగవంతుడు తనంత తాను విగ్రహ రూపం ధరించిన విగ్రహాలు అన్నమాట. ఈ స్వయంభూ అని పేరు కలిగిన బ్రహ్మగారి కుడి చేతి నుంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు. బ్రహ్మ నుంచి పుట్టాడు కనుక, స్వయంభూ నుండి పుట్టాడు కనుక ఆయనకి స్వయంభూ అన్నారు. ఎడమవైపు చేతి నుంచి ఒక పరమసుందరి పుట్టుకొచ్చింది. కొన్ని వందల మంది అప్సరసలలో ఉన్న సౌందర్యం అంతా ఆవిడలో ఉండడం వల్ల ఆవిడకి శతరూప, అంటే వందలాది మంది స్త్రీలలో ఉన్న అందమంతా కలిగినది అని పేరు వచ్చింది. ఈ ఇద్దరు మొట్టమొదటి దంపతులు అన్నమాట, స్వయంభువు శతరూప. ఇంకెక్కడి నుంచి వీళ్ళ సంతానమే జగత్ ప్రసిద్ధికి ఎక్కారు. వీళ్ళ ద్వారా సృష్టి వ్యాపింపజేస్తున్న బ్రహ్మగారు తన దివ్య సంకల్పంతో ఎంతోమందిని పుట్టించాడు. ఆయన శరీరం నుంచి ముందుగా ధర్ముడు అన్నవాడు పుట్టాడు. ఆయనే ధర్మదేవత అని పిలువబడ్డాడు. ఈ ధర్మమునకు సత్యము అనే ఆవిడ భార్య అయ్యింది. ధర్ముడు సత్యము ఇద్దరూ కలిసి దంపతులై బ్రహ్మయ ఆశీస్సులు తీసుకున్నారు. ధర్ముడి శరీరం నుంచి నరుడు నారాయణుడు అనే పేరుతో విష్ణువు రెండు రూపాలతో పుట్టుకొచ్చి బదరీ క్షేత్రంలో తపస్సు చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి తండ్రి అయిన ధర్ముడికి సాయం చేసేవాడు విష్ణువే. కానీ వీడు అవతరించడానికి ఈ రూపాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మగారికి క్రమంగా సృష్టి చేస్తూ ఉండగా శరీరం హఠాత్తుగా నల్లగా అయిపోయింది. ఎక్కువ ఆలోచన చేస్తే వేడి పుట్టింది ఆయన శరీరంలో. అప్పుడు ఆయన శరీరం నల్లగా అయిపోయింది. ఆ నల్లని శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. అందులో నుంచి పరమ పాపాత్ములైన రాక్షసులు నల్లని వాళ్ళు పుట్టుకొచ్చారు. ఈ రాక్షసులందరికీ రాత్రి అంటే ఇష్టమయ్యింది. అందుకే చీకటి అంటే ఇష్టమైపోయింది. ఇంతలో బ్రహ్మగారికి విచిత్రమైన కామం పుట్టుకొచ్చింది, కోరిక పుట్టింది. అది పుట్టగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి తల వెంట్రుకలన్నీ కూడా నల్ల రంగులోంచి ఎర్ర రంగులోకి వచ్చేసేట. సాధారణంగా తల వెంట్రుకలు నల్లగా ఉంటే అందం, తెల్లగా ఉంటే అందంగా ఉంటుంది. మనిషి తెల్లగా ఉంటే బాగుంటాడు. కానీ దిక్మాల జుట్టు తెల్లగా పెడితే మాత్రం ఏంటో, మన వాళ్ళు నల్లగా మార్చుకోవడానికి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో మరికొంతమంది జుట్టు మరీ విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలోని పిశాచాలన్నీ ఒక భారతదేశాన్ని వదిలి తక్కిన దేశాలను పట్టుకున్నాయట. అందుకే కొంతమంది చూడండి, జుట్టు ఎర్రగా రంగేసుకునేవాడు ఒకడు, పిశాచపు రంగులు, అదేదో ఆకుపచ్చ రంగు వేసుకునేవాడు ఒకడు, ముళ్ళు వేసుకునేవాడు ఒకడు. వీళ్ళంతా లంకానగరంలో అశోకవనంలో ఉన్న రాక్షస జాతికి చెందినవాడు. అలాగా హఠాత్తుగా ఏదో కారణం చేత బ్రహ్మగారి తల వెంట్రుకలు ఒక విచిత్రమైన ధూమ్ర వర్ణంలోకి వచ్చేది. పొగరంగు దాని కొద్దిగా ఎరుపు కలిసిందనమాట. ఆ వెంట్రుకల నుంచి ఒక నల్లని పురుషుడు, భీకరాకారుడు, ఎర్రని కళ్ళతో పుట్టుకొచ్చాడు. కుడివైపు ఉన్న వెంట్రుకల్లోంచి పుట్టిన వాడికి అధర్ముడు అని పేరెట్టారు. ముందు ధర్మదేవత, తర్వాత ఇప్పుడు అధర్మదేవత పుట్టింది. ఎడమవైపు ఉన్న వెంట్రుకల్లోంచి పిల్లి కళ్ళతో ఉన్న కాడు పుట్టుకొచ్చిందిట. మిథ్యా మార్జారసదృశేక్షణ, ఆవిడకి మిథ్యా అని పేరెట్టారు. ఆవిడ కళ్ళు పిల్లి కళ్ళ వంటి కళ్ళుట. మార్జార సదృశ ఏక్షణ, మార్జారము అన్న, మార్జాలము అన్న, బిడాలము అన్న పిల్లి. పిల్లి కళ్ళు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళతో, భయంకరమైన కళ్ళు అనమాట ఆ కళ్ళు కూడా. దిక్మాల పిల్లి కళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. అటువంటి కళ్ళతో నల్లని ఆకారంతో పుట్టుకొచ్చిన స్త్రీకి మిథ్యా అని పేరెట్టారు. అంటే ఏమీ లేకుండా చేస్తుంది అనమాట. ఈ సంసారం కూడా మిథ్యే, ఉన్నట్టు కనపడుతుంది. మీరు అనొచ్చు ఇదేంటండి మిథ్యం ఏంటండి, మేము చక్కగా ఇల్లు కొనుక్కున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, గృహప్రవేశాలు చేసాం, హాయిగా బట్టలు వేసుకున్నాం, మీరు ఎదురుగుండా కనపడుతున్నారు అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండరు, అందుకని మిథ్య అన్నారు. ఇప్పుడు ఇవాళ నేను ఇలా నల్లని జుట్టుతో నల్లని వేషంతో 16 ఏళ్ళ కుర్రాళ్ళు ఉన్నాను, 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తే ఇలా ఉంటానా, అప్పుడు కొంచెం తెల్లబడిపోతాయి జుట్టు, అవునా? అలాగే మీరు కూడా మారిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టుగా రేపు ఉండరు. చూడండి ఇంత నల్లని జుట్టు మా వాడికి కనబడుతుంది, ఆ నిగనగలాడే జుట్టు ఇంకో 25 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు, అప్పుడు కొంచెం మైదానం అయిపోవచ్చు. ఇలా మార్పు వస్తూ ఉంటుంది కనుక ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు కనుక మానవుడు మిథ్య అన్నారు. కొంతకాలానికి అసలు ఈ మనిషే ఉండడు. ఇప్పుడేమో మెళ్ళో దండేస్తారు, అప్పుడు పటానికి దండేస్తారు. అందువల్ల ఈ శరీరము శాశ్వతము కాదు కనుక, ఈ గృహములు ఇవేవి శాశ్వతం కావు కనుక, మన జీవితాన్ని మిథ్య అన్నారట. అటువంటి ఆవిడ పుట్టుకొచ్చింది మిథ్య. ఈవిడ వల్లే అసలు జీవితం అంతా మిథ్య అయ్యింది. అంత పూర్వం మనుషులు ఎక్కువ కాలం జీవించేవారు. ఈ మిథ్య పిల్లి కళ్ళతో పుట్టుకొచ్చి బ్రహ్మకి దండం పెట్టి, డాడీ నాకు ఈ బాడీ ఇచ్చావు, ఇప్పుడు నేను జీడీలో ఏమని పట్టుకోను అంది. ఇదిగో ఈ పక్క నుంచి పుట్టుకొచ్చిన అధర్ముడు ఉన్నాడు, వాడే నీకు సరిపోతాడు, ఇంకెవరు నేను తట్టుకోలేరు అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు ఆయన. బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. ఈ మిథ్యకి అధర్ముడికి క్రమక్రమంగా అతి భయంకరాకారుడు లోభుడు అనేవాడు పుట్టుకొచ్చాడు. వీళ్ళిద్దరికీ ఒక్కడే కొడుకు అన్నమాట లోభుడు. ఆ తర్వాత వీళ్ళ ద్వారా ఇంకో కూతురు పుట్టింది. ఆవిడకి నికృతి అని పేరు. వాళ్ళిద్దరూ అన్నారట, మేము అన్నా చెల్లెళ్ళం అయినప్పటికీ పెళ్లి చేసుకుంటాం అన్నారట. ఈ దరిద్రపు సంప్రదాయం వీళ్ళతో మొదలైందనమాట. ఈ తురకాళ్ళు అలాగే చేసుకుంటారు. అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపోయి, ఇదేమిటో నా సృష్టిలో వీళ్ళు పుట్టుకొచ్చారు బాబోయ్ అనుకుని చిచ్చి ఇంక నాకు ఈ శరీరం వద్దు అని ఆ శరీరం విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరం ధరించాడు. ఈ పాత శరీరాన్ని ఈ రాక్షసులు, ఈ లోభుడు, నికృతి, అధర్ముడు, మిథ్య కరకరలాడిచి తినేశారట బ్రహ్మగారి శరీరాన్ని. బ్రహ్మగారు ఇప్పుడు కొత్త శరీరం, అందమైన శరీరం ధరించి వీళ్ళని చూడలేక పక్కకు తప్పుకున్నాడు. తప్పుకొని విష్ణువుని పిలిచి, వీళ్ళే వాళ్ళండి నా శరీరం నుంచి పుట్టుకొచ్చారు, నేను ఏదో మంచి సృష్టి చేద్దాం అనుకున్నాను, ఏదో పద్మాకర్ గారి కల్కి పురాణం వినడానికి వచ్చేటటువంటి మంచి వాళ్ళని, ఇలాంటి పుణ్యాత్ముల్ని, 2.5 గంటల ప్రయాణం చేసి పురాణం విందామని వచ్చిన వాళ్ళని, ఎక్కడో డెన్మార్క్ నుంచి, కోపెన్హాగన్ నుంచి కారులో డ్రైవ్ చేసుకొచ్చి మరి పురాణం వినాలనుకునే మంచివాళ్ళు సృష్టిద్దాం అనుకుంటే మంచివాళ్లతో పాటు ఈ దౌర్భాగ్యులు పుట్టారేమిటని అడిగితే, నాయన బ్రహ్మ ప్రారంభంలో విఘ్నేశ్వరుణ్ణి పూజించలేదు. ఆదౌ పూజ్యో గణాధిప. ఈ సృష్టిలో ఏ పని చేసినా ముందు ఎవరిని పూజించాలి? గణపతిని. గణపతిని పూజించకపోవటం వల్లే దేవతలందరికీ అమృతంలో ఇబ్బంది వచ్చి ముందు విషం పుట్టింది. సృష్టిలో కూడా విఘ్నాలు ఆయనే కలిగించాడు. ఇకనైనా విఘ్నేశ్వరుని పూజించి సృష్టి చేస్తే కొంత మంచివాళ్ళు పుడతారు అన్నట. మరి పుట్టిన వాళ్ళ సంగతి ఏమిటంటే, వాళ్ళని నాకు వదిలి వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని విష్ణువు అక్కడికి వచ్చి, ఓరి అధర్మ, నువ్వు మిథ్యతో కలిసి ఈ జనాలను వెంటబెట్టుకుని మానవులు ఉన్న చోట కాకుండా ఎడారి ప్రాంతం మీకోసం సృష్టిస్తున్నాను, చవిటి భూమి, అక్కడ పడుండండి, కలియుగం వచ్చాక మీకు ఒక దరిద్రపు జాతి వాళ్ళు పడతారు, వాళ్ళు ప్రపంచంలో హింసను వ్యాపింపజేసేవాళ్ళు ఉంటారు, ప్రస్తుతం అక్కడ పడుండండి అని వీళ్ళందరినీ పట్టుకెళ్ళి, ఇప్పుడు మనం దుబాయి, కువైట్, బెహ్రైన్, అదేంటి ఇరాన్, ఇరాక్ కొంటున్నామే, అక్కడ ఉన్న ఎడారిలో పారేశాడు. ఈ అధర్ముడి యొక్క సామ్రాజ్యం అంతా అక్కడ పెరిగింది. అధర్ముడు, వాడి భార్య మిథ్య, వాళ్ళ కొడుకు లోభుడు, ఆ కూతురు నికృతి, ఈ వంశం వాళ్ళంతా అన్నా చెల్లెళ్ళే పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారట. బయటికి వెళ్ళకూడదు ఆస్తిని. అదొక దరిద్రపు సంప్రదాయం సృష్టించుకున్నారు. క్రమంగా ఈ లోభుడికి నికృతికి క్రోధుడు అన్నవాడు పుట్టాడు. ఈ క్రోధుడి తర్వాత హింస అనే కూతురు పుట్టుకొచ్చింది. వాడే మనలో ప్రవేశించి మనకు కోపం తెప్పిస్తూ ఉంటాడనమాట. చీటికి వాటికి గయ్యం అంటూ ఉంటారు. సరే, అసలు నా కోపం ఎక్కడుందండి అంటుంది ఒక ఆవిడ. నాకు కోపం ఉందా? నాకు కోపం ఉందంటే కోపం వచ్చేస్తుంది అంటుంది పైగా. అదనమాట క్రోధం అంటే. ఆ క్రోధుడు, ఈ హింస, మళ్ళీ ఈ అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రోధుడికి హింసకి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడు ఎలా ఉన్నట్ట, కుబ్జహ, గూనిగా ఉన్నాడు. కుబ్జుడు అంటే గూని. చేతులు పొట్టిగా ఉన్నాయి, కాళ్ళు పొట్టిగా ఉన్నాయి. అంజన సదృశ దేహ, కాటుక, నల్లని కాటుక ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ కుర్రవాడు వేసుకున్న షర్ట్ ఎలా ఉందో అంత నల్లగా ఉందన్నమాట. అంత నల్లని శరీరంతో పుట్టుకొచ్చాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి. గెడ్డం పొట్టి గెడ్డం, జుట్టుపోయి నున్నగా గుండుతో పుట్టుకొచ్చాడు వాడు. చెవులు దొప్ప చెవులు అన్నమాట. దంతాలు మిట్టపళ్ళు, పెద్ద పొట్టతో పుట్టుకొచ్చాడు. అప్పుడు వాడి వికృతాకారాన్ని చూచి వాడికి కలి అని బ్రహ్మగారు పేరు పెట్టారు. ఒరే అధర్మ, నీ వంశంలో పుట్టుకొచ్చాడు వీడు, వీడు కలి. ఈ కలిని నా శరీరం నుంచి పుట్టిన కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర పురుషులు, వాళ్ళంతా పురుషులేనండి. కృతుడు అనేవాడు ఒక పురుషుడు, త్రేత అనే ఒక పురుషుడు, ద్వాపర పురుషుడు, ఈ కలి పురుషుడు, ఈ నలుగురిని 4 యుగాలకి అధిష్టాన దేవతలు చేస్తున్నాను. భగవంతుడి లీలల్లో ఇదొక భాగం. కృత పురుషుడు కృతము తప్ప అకృతం లేకుండా చేస్తాడు. అంటే అందరి చేత మంచి పనులే చేయిస్తాడు. 99% ధర్మం ఉండి ఆ ఒక్క పెసరు ఉందా లేదా అన్నట్టుగా అధర్మం ఉంటుంది. ఆ అధర్మ పురుల్లో కూడా మళ్ళీ మంచి ఉంటుంది, పాపాత్ములో కూడా పుణ్యాత్ములే ఉంటారు. ఇక త్రేతాయుగంలో ఒక పాదం అధర్మం, మూడు పాదములు ధర్మం ఉంటుంది. అంటే 75% ధర్మం, 25% మాత్రమే అధర్మం ఉంటుంది. ద్వాపర పురుషుడు 50-50 చేస్తాడు, సగం ధర్మం సగం అధర్మం. ధర్మదేవత ఎప్పుడు ఆబోతు రూపంలో తిరుగుతుంది, దానిలో రెండు పాదాలు లేకుండా రెండు పాదాలతో తిరుగుతుంది. అంటే నాలుగు పాదాల ధర్మంలో రెండు పోయి రెండు మిగులుతుంది. అందుకే రెండు అధర్మ పాదాలు, రెండు ధర్మ పాదాలు ద్వాపర యుగంలో ఉంటాయి. కలియుగంలో ఈ కలిపురుషుడు దానికి అధిష్టానది అవుతాడు, ఈ భూమి అంతటికి కూడా. ఈ భూమిని వీడు ఆక్రమించుకోగానే ధర్మదేవతకి మూడు కాళ్ళు విరిగిపోతాయి, ఒంటి కాలుతో నడుస్తుంది. ఆ ఉన్న ఒక్క కాలు కూడా ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. స్విట్జర్లాండ్ భక్తులు పద్మాకర్ గారు వచ్చినప్పుడు పురాణం వింటారు కదా, అలాంటి పుణ్యాత్ముల వల్ల ఆ ఒంటికాలు కొంచెం నిలబడుతుంది, ఫ్రాక్చర్ కాకుండా. వీళ్ళు కాస్త దానికి చికిత్స చేస్తూ ఉంటారు తమ ధర్మాచరణతో. చివరికి కలియుగం అంతానికి వచ్చేసరికి ఆ కాలు కూడా దెబ్బతింటూ ఉంటే అప్పుడు భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు. అప్పటిదాకా మీరు ప్రస్తుతానికి మాత్రం ఎడారి భూముల్లో ఉండండి అని శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ ఇద్దరూ కలిసి ఈ కలిపురుషుణ్ణి ఎడారి ప్రాంతంలో రాకుండా బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు. కలియుగం ఆరంభం అయ్యేదాకా మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉండు, కలియుగం ఆరంభం అయ్యాక నీదే రాజ్యం అనగానే కలిపురుషుడు చేతులలో పెట్టి, బ్రహ్మ విష్ణు నా రాజ్యం వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది అన్నట్ట. వాడి గొంతు కూడా పరమమధురం ఉండవు, ఒకేసారి ఓ 100,000 కాకులు, 1,000 గొడ్లగోబలు, 500 గద్దలు, రాబందులు ఇవన్నీ కలిసి అరిస్తే ఎలా ఉంటుంది? అలా హైదరాబాద్ పాత బస్తీలో వాళ్ళు అరిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది వాడి గొంతు. వాడు అలా అనగానే, ఒరే నాయన అంత గట్టిగా అరవకరా బాబు, చచ్చిపోతున్నావు, మైకులు దద్దరిల్లిపోతున్నాయి అని బ్రహ్మగారు చెవులు మూసుకుని, నీ రాజ్యస్థాపన చేయటానికి శుభముహూర్తం నిర్ణయించడం కుదరదు కనుక అశుభముహూర్తం నిర్ణయిస్తున్నాను. కలిపురుషుడు అడుగు పెడితే శుభముహూర్తం అంటారా? ఇప్పుడు ఎవడైనా శుభముహూర్తంలో గృహప్రవేశం చేశాడంటారు, కానీ కలిపురుషుడు వస్తే అనాలి అశుభ ముహూర్తంలో అడుగుపెట్టాడు అనాలి. అది ఎప్పుడు? శ్రీకృష్ణుడు భూమి మీద ద్వాపర యుగం చివరి పాదంలో అవతరించి 125 సంవత్సరాలు జీవిస్తాడు. ఆయన అలా అవతారం చాలించగానే భూమిని నువ్వు ఆక్రమించి, ఇక భూమి నీది, క్రమక్రమంగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళని పట్టుకో. ఎంతమందిని పట్టుకున్నా పట్టుకోగలవు, కానీ కొంతమందిని మాత్రం పట్టుకునే శక్తి నీకు లేకుండా చేస్తున్నాం. ఎవరు వాళ్ళు? భక్తితో పురాణం విన్న వాళ్ళని మాత్రం ఈ కలిపురుషుడు ఏమీ చేయలేడు. అందువల్ల మీ జోలికి నా జోలికి వాడు రాలేడు, ఈ పురాణ శ్రవణం చేసేవాళ్ళ జోలికి రాలేడు, నిరంతరం హరినామ సంస్మరణ చేసేవాళ్ళ జోలికి రాడు, శివుడికి జలంతో అభిషేకం చేసేవాళ్ళ జోలికి రాలేడు, గురువులను భక్తితో పాదాలు పట్టుకుని ఆశ్రయించే వాళ్ళ జోలికి రాలేడు. అందుకనే మన పెద్దలు ఏమన్నారు, ఈ కలియుగంలో హరినామ సంస్మరణము కంటే అదృష్టం మరొకటి లేదు. శంకరాచార్యులు వారు తెలివి తక్కువవాడు. అందుకనే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవింద 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 అంటూ ఆ గోవిందుని భజ, భజ అంటే సేవించుము, గోవిందుణ్ణి సేవించు, అప్పుడు నువ్వు బాగుపడతావు, నిన్ను ఇంకేది రక్షించలేదు గోవింద నామస్మరణ తప్ప అన్నారు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం వంటి యుగాలలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మాలుండేవి, యజ్ఞాలు, భూప్రదక్షిణలు, తీర్థయాత్రలు, ఇన్ని చేస్తే కానీ తరించేవారు కాదు. కానీ కలియుగంలో అన్ని ధర్మములు లేవు, కేవలం భక్తి శ్రద్ధలతో పురాణం విన్నంత మాత్రం చేతే కలియుగంలో ఉన్న మానవులు తరిస్తారు. అందుకే కలియుగంలో సులభముగా తరించడానికి ఈ పురాణములు వినమన్నారు. ఇంకేమి లేదన్నాడండి, కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగంలో మానవులకి ఒకే ఒక్క ధర్మం ఉన్నదట, కలిపురుషుడి బారిన పడకుండా ఉండడానికి, తరించడానికి. ఏమిటా ధర్మం? పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం, నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు. ఈ శ్లోకం కంఠస్థం చేయమని చాలాసార్లు చెప్పాను నేను పురాణంలో. కృతాదౌ చెప్పండి అందరూ కూడా, కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాత్ అన్యో విద్యతే నాపరో నృణాం. అంటే కృతయుగం వంటి యుగాలలో తరించడానికి చాలా కష్టాలు పడాలి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కలియుగంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది, అది పురాణం వినడమే. దీనికంటే మరొక ధర్మము లేదు అన్నారు. కాబట్టి కలిబారిన పడకుండా ఉండాలంటే, వాడు ఎంత విజృంభిస్తున్నా వాడు మనల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే, ఒకటి పురాణం వినడం, రెండవది భగవన్నామ సంకీర్తనం, మూడవది పరమ పవిత్రమైన రుద్రాభిషేకం, నీళ్లతో అభిషేకించి ఆ నీళ్లు మన మీద చల్లుకొని తీర్థంగా తీసుకోవటం, నాలుగవది తీర్థయాత్రలు చేయడం. అందుకని వాటి ఇంత శ్రమపడి తీర్థయాత్రలు చేస్తున్నాను నేను. నిన్న కాక మొన్న అక్కడి నుంచి వచ్చాను మేము బృందావనంలో భాగవత సప్తాహం చేసి ఇటు పరిగెత్తుకు వచ్చానా, మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళకుండాను. మళ్ళీ రాగానే పీఠానికి పెడుతున్నాము, అక్కడ నుంచి గోకర్ణం పెడుతున్నాం, గోకర్ణం నుంచి అట్లాంటా వరసగా షికాగో ఇవన్నీ తిరిగి మళ్ళీ యుఎస్ ట్రిప్ రెండోసారి చేస్తున్నాను వాటి సంవత్సరం మూడోసారి. చేసి రావడంతో మళ్ళీ కార్తీక మాసం, అది అవ్వగానే హైదరాబాదులో కాశీఖండ పురాణం అవడంతో మళ్ళీ దుబాయ్లో శిష్యులు కౌబాయిలు కొందరు ఉన్నారు, ఈ కౌబాయిలను అనుగ్రహించడానికి దుబాయ్ వెళ్ళడం. మళ్ళీ రావడంతో శ్రీలంక, శ్రీలంక నుంచి వచ్చి రావడంతో మళ్ళీ మాకు శివరాత్రి, శివరాత్రి అవగానే అయోధ్యానగరం. ఇలా తిరుగుతూనే ఉన్నాం నిరంతరం. వీటిల్లో ప్రత్యేకంగా తీర్థయాత్రలు కొన్ని చెయ్యాలి. అన్నీ కాకపోయినా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి, చైవ సప్తైతే మోక్షదాయిన. అయోధ్యానగరం, మధురానగరం, మాయ అంటే హరిద్వార్ అన్నమాట, కాశీ, కాంచీ, అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని, ద్వారకాపురం, ఇటువంటి సప్తమోక్షపురాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవైనా ఎప్పుడో ఒకప్పుడు చూడాలట. యావజ్జీవితం ఏమీ చూడకుండా ఇంట్లోనే కూర్చుంటే అటువంటి వాడిని ఏమంటారు, గృహవ్రతపరాయణుడు అంటారు, గృహవ్రతులు అంటారు వాడిని. ఇల్లే వాడికి వ్రతం, ఇంకా వాడికి ఏం ఉపయోగం లేదట, వాడికి ఎన్ని జన్మలెత్తినా విముక్తి కలగదన్నారు. నేనండం కాదు, ప్రహ్లాదుడు భాగవతంలో అన్నాడు వాళ్ళ నాన్నతో, ఒరే ఎందుకురా నీకు ఈ హరినామస్మరణ అని హిరణ్యకశిపుడు అడిగితే, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుల్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర్ర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. కటిక చీకటి వంటిది ఈ సంసారం. ఈ సంసారంలో పడి కొంతమంది ఈ సంసారమే ఒక వ్రతం అనుకుంటారు. ఇదే వాడికి సత్యనారాయణ వ్రతం. పొద్దున్న లేవడం, కాఫీ తాగడం, డబ్బు సంపాదించడం, పడుకోవడం, ఏవో కోరికలు తీర్చుకుంటూ ఉండడం, ఇది ఒక వ్రతం కింద భావించి ఇంట్లో పడి కొట్టుమిట్టాడుతాడు. వీడికి ఒక తీర్థయాత్ర ఉండదు, ఒక పురాణ శ్రవణం ఉండదు, అర్చన ఉండదు, హరినామ స్మరణ ఉండదు. ఇక వాడి బతికల్లో ఎప్పుడు కూడా ఎన్ని యూరోలు వచ్చాయి, ఎన్ని ఫ్రాంకులు వచ్చాయి, ఇక్కడ కరెన్సీ ఏమిటి, ఇవి ఫ్రాంకులే, అబ్బో టు బి ఫ్రాంక్, వీడికి ఫ్రాంక్ తప్ప ఇంకేం లేదు. అందువల్ల దీని ఫ్రాంకుల్లో పడి జంకు గొంకు లేకుండా మళ్ళీ చస్తూ ఉంటాడు నిశ్శంకగా. దానికల్ల ఏమవుతుందనమాట, చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి, చస్తాడు పుడతాడు మళ్ళీ చస్తాడు మళ్ళీ పుడతాడు, అదే సంసారం చేస్తూ ఉంటాడు. దానికి చర్విత చర్వణము అని పేరు పెట్టాడు ప్రహ్లాదుడు. చర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం, నెమరేసుకుంటూ కూర్చుంటాయి పశువులు. అలాగా ఈ సంసారంలో దోమగా, చీమగా, ఏదో భామగా పుట్టి మళ్ళీ తచ్చి మళ్ళీ ఇలాగే పుడుతూ ఉంటాడు, ఎప్పటికీ విముక్తి పొందడు వాడు. అటువంటి వాడిని ఎవడు బాగు చేయగలడు, వాడికి చెబితే మాత్రం హరినామస్మరణ మీద దృష్టి వస్తుంది అన్నాడు ఆయన. కాబట్టి ఇవేమీ చేయకపోతే, ఈ తీర్థయాత్రలు ఇవి చేయకపోతే గృహమే వ్రతమై చివరికి వాడు అలా నశిస్తూనే ఉంటాడు. ఈ శోకం దుఃఖం అనంతమై వాడిని పట్టి పీడిస్తూనే ఉంటుంది. మళ్ళీ పుడతాడు మళ్ళీ చస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ పుడుతున్నాడు, చస్తున్నాడు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ చస్తున్నాడు. కాకపోతే ఈ మానవ జన్మ రాకుండా ఏ కుక్క తల్లి కడుపులోనో, నక్క తల్లి కడుపులోనో, తోడేలు తల్లి కడుపులోనో, చీమ కడుపులోనో, దోమ కడుపులోనో ఏదో ప్రవేశించి పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. అందుకని ఈ సంసారం దుస్తరము అంటే తరించడానికి, దాటడానికి వీలు కానిది. సముద్రమైనా దాటచ్చట, కానీ సంసారం దాటలేం కనుక దాని ఏమన్నారు దుస్తరము. అటువంటి దాని నుంచి కృపయా దయతో పాహి రక్షించు. ఎవరు? మురారే, ఓ విష్ణుదేవా రక్షించు అన్నాడు ఆయన. అందువల్ల అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏది పురాణములు వినడము, శివుడికి అభిషేకం చేయటము, అత్యంత భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కలియుగంలో ఇంకా సులభంగా తరించడానికి, పురాణ శ్రవణం ఎంత గొప్పదో అంత గొప్ప శక్తి మనకి రావడానికి సులభోపాయం గురుపాదాలను ఆశ్రయించడంట. అందుకే శంకరుడు చిట్ట చివరిగా ఏం చెప్పాడు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మములను దృఢమైన చలించనటువంటి భక్తితో పట్టుకుంటే అటువంటి వాడు సంసారము నుంచి తొందరగా విముక్తి పొందుతాడు. గురువులకు ఆ శక్తి భగవంతుడు ప్రసాదించాడు. శివే రుష్టే గురుస్త్రాత గురువు రుష్టే శివేనచ అని దేవీ భాగవతంలో ఉన్నది. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువులకు కోపం వస్తే శివుడు రక్షించడు. ఒకసారి త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఏం చేశారు, ఒకవేళ ఏ కారణం చేతనే బ్రహ్మకో శివుడికో విష్ణువుకో ఎవడి మీదో కోపం వచ్చింది, అప్పుడు ఆ వ్యక్తిని చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు వాడిని ఎవడు రక్షిస్తారు అని వాళ్లే జాలిబడి, త్రిమూర్తుల నుంచి కూడా రక్షించే శక్తి ఒక గురువుకి ఇచ్చాం, మీరు వెళ్ళి మీ గురువుని పట్టుకుంటే ఆ గురువుగారు వచ్చి ఓ త్రిమూర్తులరా వీడు నా శిష్యుడు వీడిని రక్షించండి అంటే మేము వాడిని వదిలేస్తాం. కాబట్టి భగవంతునికి కూడా కోపం వస్తే ఆ భగవత్ కోపం నుంచి రక్షించే శక్తి మేమంతా గురువునికి ఇచ్చాం. కానీ గురువునికే కోపం వస్తే, గురువు రుష్టే శివోనచ, గురువునకు ఆగ్రహం కలిగితే శివుడు కూడా రక్షించలేడు, మళ్ళీ ఆ గురువునే పట్టుకోవాలన్నారట వాడు. అందువల్ల కలియుగంలో ఇవన్నీ సులభోపాయములు, ఇలాంటి వాళ్ళని తప్ప అందరినీ పట్టుకోండి అని బ్రహ్మ విష్ణువు ఎవరికి కలిపురుషుడికి చెప్పారు. కానీ కలియుగం వచ్చేదాకా ఇక్కడ ఒక్కడే పడి ఉండడం కష్టం కదండి, కొంచెం మధ్య మధ్యలో తిరుగుతానండి అన్నట్ట. అయితే మధ్య మధ్యలో తిరుగుని ఎక్కువ మందిని పట్టుకోకనట్ట. అందుకే వాళ్ళు మధ్య మధ్యలో కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలో తిరిగారు, తిరిగినా ఎక్కువగా నాశనం చేయలేకపోయారు. ఇప్పుడు కలియుగం వాళ్ళది సామ్రాజ్యం, అందువల్ల పూర్తిగా పట్టుకున్నారు అన్నమాట వాళ్ళు. ఈ విధంగా కలిపురుషుడు అక్కడ పుట్టుకొచ్చి హింస, ఇందాక చెప్పాను కదా మీకు క్రోధుడు హింస వాళ్ళ యొక్క సంతానం కదా వీడు. ఈ కలిపురుషుడు నాకు కూడా ఒక పెళ్ళి చేసుకోవాలి, ఒక్క భార్యనే ఉండాలని కోరిక కలిగిందిట. అప్పుడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరు కలిసి ఒక స్త్రీ రూపం ధరించాయి. ఈ ఆరింటిని స్త్రీ రూపంలో ఉన్నవాణ్ణి కలిపురుషుడు స్వీకరించాడు. అందుకే కలిపురుషుడికి ఆలవాలం ఇవన్నమాట. మీలో కలి ఉన్నాడో లేదో మీరే పరీక్షించుకోండి. ఇంటికి వెళ్ళగానే వెర్రి కోరికలు ఎక్కువైపోయాయంటే, పిచ్చి కోరికలు పెరిగాయంటే, ఓహో కలిపురుష నన్ను ఆవహించాడు అని గ్రహించవచ్చు. ఇంకా మాట వరుస కూడా కోపం రావట్లేదు ఎప్పుడో కానీ అనుకుంటే పర్వాలేదు, క్రోధం రావాలండి. క్రోధం లేకపోతే ఇలాగ పాపాత్ముల మీద క్రోధం రావాలి, అనవసరంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం రాకూడదు. గురువుగారు కాఫీ తాగండి అందుకో ఆవిడ, నేను తాగనన్నాను, నేను కాఫీ ఇస్తే తాగవా అని నా మీద కోపగిస్తే కలిపురుషుడు వాడిని పట్టుకున్నాడు అని అర్థం. అందువల్ల అనవసరమైన క్రోధం ఉన్నదే అది కలిపురుష లక్షణం. అంతేగాని పిల్లలు అలర చేస్తుంటే కొట్టద్దని అలా, అప్పుడు ఆ కోపం మంచిదే, లేకపోతే పిల్లలు పాడైపోతారు. విమానం ఎక్కాడండి ఒక కుర్రాడు, కిటికీ పగల కొట్టుకుని కిందకు దూకితే ఏమవుతుంది అన్నాడు. దాంతో వాళ్ళ అమ్మ డెప్ మీద ఒటిచ్చింది, కిందకు దూకితే చస్తావురానని. అలా కొట్టాలి, అది కోపం కాదు, అది ప్రేమ, పిల్లవాడిని రక్షించడం కోసం చేసే పని. ఈ మధ్యన చాలామంది కారులో చైల్డ్ లాక్ వేస్తున్నారు, ఎందుకని ఈ పిచ్చి పిల్లలు కొంతమంది తిక్క పిల్లలు గబుక్కుని తలక బయట పెడతారు, లేదా తలుపు తీసుకు దూకుతారు, దానివల్ల ప్రమాదం. అందుకని ఈ కుడివైపు ఉన్నటువంటి తలుపు ఎవడ తీయడానికి వీలు లేకుండా చైల్డ్ లాక్ వేసి అక్కడ కూర్చోబెడుతున్నారు అన్నమాట. అక్కడ పిల్లలకి ఎందుకు ఆ పని చేస్తున్నారంటే వాళ్ళ మీద కోపం కాదు, వాడి మీద అలగకపోతే వాడిని కట్టుదిట్టం చేయకపోతే తనకి ముప్పు తెచ్చుకుని మనకు ముప్పు తెచ్చి పెడతాడు వాడు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల మీద కోపగించడం, గురువులు శిష్యుల మీద కోపగించడం అది క్రోధం కాస్తమా, వట్టినే అన్యాయంగా తెచ్చుకునే కోపం మాత్రమే క్రోధం. ఆ క్రోధం కలిపురుష లక్షణం. జీవితంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వకుండా డబ్బులే దాచుకుని పోతారు సరే, అటువంటిది లోభం. అంటే కొంతమంది పురాణం అంతా ఎన్నాళ్ళు విన్నా సరే ఒక జేబులను తీసి పొరపాటు ఒక ఫ్రాంక్ వాడి దగ్గర పెట్టడు. వీళ్ళంతా కలిపురుషుడి యొక్క లక్షణంతో పుట్టారట. ఇప్పుడు మీరు కంగారు అడగండి వెళ్ళని పనుకోవడం. కొంతమంది యొక్క విపరీతమైన లోభం ఉన్నదే జీవితంలో తన కోసం కూడా ఖర్చు పెట్టుకోవడం అన్నమాట. అలాంటి వాడిని చూశాను నేను మా చిన్నప్పుడు. ఒక కొబ్బరి తోట ఆయన ఉండేవాడు, ఆయన ఆ కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలన్నీ పట్టుకెళ్ళి బజార్లో అమ్ముకుని డబ్బు తెచ్చుకునేవాడు. పాపం ఆయనకు ఒక్కడే కొడుకండి, ఇంత ఆస్తికి ఒక్క కొడుకు 1000 ఎకరాల కొబ్బరి తోటకి, ఈ కొడుకుని తీసుకెళ్ళాడు వేసవకాలంలో. బొండాలు దింపించాక నాన్న దాహం ఒక బొండం ఇప్పించంటే బొండానికి ఏమో 10 పైసలు వస్తాయి, ఆ రోజులు 10 పైసలు, ఇప్పుడంటే 10 రూపాయలు 100 రూపాయలు అయ్యింది. కానీ 10 పైసలు వేస్ట్ అయిపోతే ఇంటికి వెళ్ళాక మంచినీళ్ళు ఇస్తానన్నాడు. నాన్న దాహం దాహం అంటూనే ఉన్నాడు, వీడి ఇంటికి వెళ్ళాక మంచినీళ్ళు ఇస్తాను, బొండం వేస్ట్ అన్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఆ తర్వాత వాడు ఏడ్చి బొండాలు కొట్టి కొడుకు మొహం మీద కొడుకుపోయి బతకరా అంటే బతుకుతాడా? ఒక్క బొండం కోసం తన పిండాన్ని చంపుకున్నాడు. ఇలాంటి వాళ్ళని లోభులు అంటారన్నమాట. లోభశ్చేదగుణేనకిం, పిసినుగొట్టుతనం అనేది ఒకటి ఉంటే వేరే దుర్గుణములు ఉండక్కర్లేదు, పరమపాపాలన్నీ అందులో ఉంటాయి. చివరికి వాడు పిచ్చెక్కి తెచ్చాడు, ఆస్తి అంతా సర్వనాశనం అయ్యింది. అలాంటి పిచ్చి ఉండకూడదు. అత్యవసరమైతే శుభ్రంగా తాగి ఓ చెంబుడు కాఫీ కొనుక్కుని, నష్టం ఏంటి? ప్రాణం కంటే కాఫీ ఎక్కువ, మంచినీళ్ళ కంటే ప్రాణం ఎక్కువ, ప్రాణం కంటే డబ్బు ఎక్కువ, ఇవన్నీ చూసుకోవాలి. అందువల్ల లోభము కలిపురుష లక్షణమే. మోహం ఇంక ఎవరి మీద కాకుండా తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు, తన వాళ్ళ మీదే వ్యామోహం వాడు. వాడికి వాడు ఎక్కడికి వెళ్ళా సరే నిమిషాలకు ఒకసారి పెళ్ళడానికి వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఉంటాడు. ఆహా, అహనా భార్య అంట, ఓహనా కొడుకు అంట అనుకుని ఈ గుళ్ళోకి వెళ్ళా ఆ కొంపే, ఆ కుటుంబమే, ఇంకెవరి మీద ఉండదు ఆ ప్రేమ. దీనికి మోహం అని పేరు. ఎంత ప్రేమ ఉండాలో అంతే ఉండాలి తప్ప 24 గంటలు ఈ పిచ్చి ఏంటండి బాబు? రైలు ఎక్కేదాకా నుంచి దిగేదాకా మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు. వీడు ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇది మోహం, ఇది కలి లక్షణమే. మదం, ఇంక నన్ను మించిన వాళ్ళు లేడు, నేను యజమానిని, నేను గొప్పవాణ్ణి, నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, నా మాట మీరు వినవలసిందే, వినకపోతే తిట్టుతూ మెసేజ్లు పెడతారు ఉండే కొందరు. వాళ్ళ మాట వినకపోయావా ఏమన్న పని అయిపోయినట్టు, అది మదం అంటారు దాన్ని. అది చాలా ప్రమాదకరమైన సుమ. ఇందులో ఎవడికి ఎవడో యజమాని కాదు, మీరేదో గురువుగారు పురాణం చెబుతారని అభిమానంతో వింటున్నారు తప్ప నా పురాణం వినకుండా వెళ్ళారా జాగ్రత్త అంటే అది మదం అంటారు దాన్ని. వాడు ప్రేమతో వినాలి, నువ్వు ఆజ్ఞాపించి వినిపించడం కాదు. అలాగే వాళ్ళ మాట కూడా నేను ప్రేమతో వినాలి, నా మాట వాళ్ళు ప్రేమతో వినాలి. కుటుంబం అంటే ఒక ప్రేమతో నడిచేది తప్ప అహంకారంతో ఆజ్ఞాపించి నడిపేది కాదు. నిరంతరం నేనే గొప్పవాడిని, నా మాట అందరూ వినాలని ఎవడైనా అనుకుంటే వాడు ఎంత గొప్పవాడైనా మదంతో కూడిన వాడే వాడు దెబ్బతింటాడు. దానికి ఉదాహరణ దుర్వాసుడు, విశ్వామిత్రుడే దెబ్బతిన్నారు. అది ఇంకా ప్రమాదకరమైనది. ఆఖరి మాత్సర్యం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా ఈ 3 రోజులు వీడు పక్కవాడికి నిద్ర పట్టదు. ఉప్పల్లో మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు, కరెంటు పోతే పక్కింట్లోకి చూసేవాడు. వాళ్ళకు కూడా పోయిందేవు కరెంటు, పర్వాలేదు మనకి పోతేనే పర్వాలేదు, వాడింట్లో కూడా పోవాలి. అందరిళ్లలో పోతే వీడికి ఆనందం అనమాట. మన ఇంట్లో పోయి పక్కవాడింట్లో కరెంట్ ఉందా ఈ 3 రోజులు నిద్రపడతానమాట. అందరిళ్లలోనూ ఉంది, మన ఇంట్లో పోవడం ఏమిటి? ఆ మధ్యన కుర్రాడు సిటీ బస్సు ఎక్కుతూ కింద పడ్డాడు, కాలు విరిగింది. ఆవిడ ఏమందో తెలిసి అంటే ఈ సిటీ బస్సులో ఎంతమంది ఉండగా వాళ్ళ కాళ్ళు విరగకుండా వీడి కాలు ఎందుకు విరిగిందో అంటుంది. నా కొడుకు కాలు విరిగింది బాబోయ్ బాధపడాలి, కానీ వాళ్ళ కాళ్ళు విరగకుండా వీడి కాలు ఒక్కటే ఎందుకు విరిగింది అంటుంది ఏమిటి? అంత అజ్ఞానం అది. ఇదే మాత్సర్యం అంటే, ఇతరుల కంటే నేను గొప్పగా ఉండాలి, వాళ్ళు ఎవరు బాగుపడకూడదు, వాళ్ళు బాగుపడితే ఏడుస్తూ ఉండడం, ఇది మాత్సర్యం. ఇవన్నీ కలిపురుష లక్షణాలు. ఇవి ఒక్క కలియుగంలో తప్ప తక్కిన కాలంలో ఎక్కువ వ్యాపింపకుండా చూసుకున్నారట భగవంతుడు. ఒక్క కలియుగంలో ఎక్కువ అయిపోతాయి అనుకోండి. ఈ విధంగా కలిపురుషుణ్ణి బ్రహ్మ విష్ణువు కొంతకాలం పాటు ఎడారిలో పెట్టారు. ఇంకా వాళ్ళ సామ్రాజ్యం విస్తరించాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమిటో తెలుసుకోవాలిగా. రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం 3వ రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. చాలా అద్భుతమైన చరిత్ర అది. అసలు ఈ కలిపురుషుణ్ణి మన మీద కొదలడానికి మూలకారకుడైన కాలయవనుడు మొదలైనటువంటి వాళ్ళ చరిత్ర అంతా రేపు వస్తుంది అన్నమాట. భగవంతుడు మీ అందరికీ వినడానికి తగిన అవకాశమును ప్రసాదించుగాక.